At Emory University, we believe in those with the ambition to achieve, the passion to learn, and the optimism to see the possibilities ahead. Founded on a belief that the wise heart seeks knowledge, an Emory education combines experiential learning in Atlanta and beyond with unrivaled collaboration and discovery, all to prepare you for a world that needs your leadership. Learn more at emory.edu.
మైన్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరంలో ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికి నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Welcome to Manadesham Manarajyam Show. I am your host, Panchagnula Nagesh. Ee roju, 3rd April 2017, Monday. Ee show call cheyalanukunna varu 1484-364-3471 number kani, Facebook ledha Twitter lo Azad Hind Faus ledha myindmedia.com website dwara kani, స్కైప్లో మై ఇన్ మీడియా ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ చేయవచ్చు. ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టే ముందుగా ఒకసారి కొద్ది గంటల క్రితమే జరిగిన సెయింట్ పీటర్స్బర్గ్ టెర్రరిస్ట్ అటాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. టెర్రరిజం అనేది చాలా బ్యాడ్ యాక్ట్ అండి. తన మన తర భేదాలు లేకుండా ఓన్లీ పబ్లిక్ వయలెన్స్, ఒక విధమైన భయానక వాతావరణం సృష్టించడానికి అది ఇంకొక రకమైన పచ్చి అవకాశవాదం. దాని వెనక రీజన్స్ ఏమీ ఉండవు అదర్ దాన్ డీస్టెబిలైజింగ్. బట్ అఫ్ కోర్స్ ఈరోజు షో యొక్క ముఖ్య ఉద్దేశాలు వేరే ఐటనరీ ఉన్నది మన దగ్గర, వాటి గురించి చర్చలోకి వెళ్దాం. ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న 5 topics, ప్రైమరీ ఐటమ్ కరప్షన్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, ప్రొటెక్షన్ ఆఫ్ కౌస్ అండ్ కౌ స్లాటరింగ్ ఇష్యూ, హాట్ టాపిక్. గత 2 రోజులుగా వేదికల్లో ఉన్న కార్యక్రమం, న్యూ ఏపీ క్యాబినెట్ అండ్ ఇష్యూస్ అరౌండ్ దాట్. గత 4 రోజులుగా మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్న ఏపీ అసెంబ్లీలో చర్చా కార్యక్రమాలు 4 ఐటమ్ కింద, 5వ ఐటమ్ కింద భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో దాని భవిష్యత్తు ఎటువైపు ప్రయాణిస్తోంది అన్న దాని మీద విశ్లేషణ కార్యక్రమం. ఈ కార్యక్రమం మొత్తం మీద అండి, ఈ కార్యక్రమము వ్యూస్ చెప్పే కార్యక్రమం, న్యూస్ చెప్పే కార్యక్రమం కాదు. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నది జాతీయవాద దృక్పథంలో మన వ్యూస్ ఎలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ యొక్క హోస్ట్గా నా వ్యూస్ నేను మీ అందరితో పంచుకుంటున్నాను. సో ఈ వ్యూస్ పంచుకునే ఉద్దేశం ఏంటంటే, ఒక ఆలోచనను మన మదిలో రేకెత్తించి భవిష్యత్తులో జాతీయవాదం దిశగా భారతదేశం ప్రయాణించాలి, మన రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలు కూడా ఒక నేషనలిస్ట్ యాటిట్యూడ్తో ఉండాలి, పార్టీలు ఏవైనా మన నేషనలిస్ట్ యాటిట్యూడ్తో దేశ సమైక్యతకు దేశ సార్వభౌమాధికారానికి దెబ్బ రాకుండా సర్వోన్నత స్థానంలో భారతదేశాన్ని నిలబెట్టడానికి ప్రతి పౌరుడు రాజకీయ నాయకుడు ఎలా ఆలోచించాలి అన్న దాని వైపు ఈ చర్చా కార్యక్రమం మొత్తం ఫోకస్ చేసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాము న్యూస్ ప్రోగ్రాం కాదు, వ్యూస్ ప్రోగ్రాం. వ్యూస్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో పెద్దపీట వేశారు, చర్చలోకి వెళ్లే ముందు మొట్టమొదటి ఐటమ్గా కరప్షన్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఐటమ్ తీసుకుని ఏం జరుగుతోంది. కరప్షన్ అన్న వెంటనే మనం అందరం ఏం ఆలోచిస్తామంటే లంచగొండితనము, దాంట్లో నెక్స్ట్ క్విడ్ ప్రో కో, నీకేంటి నాకేంటి, నీవు నాకు ఇది ఇవ్వు నేను నీకు పని చేసి పెడతాను అన్నంతవరకే మనం ఆలోచిస్తాం. కానీ బ్యాంక్స్లో కరప్షను ఇంకొక స్థాయిలో, ఎస్పెషల్లీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో ఇంకో స్థాయిలో జరుగుతుందండి. మేము కొంత విశ్లేషణతో గత 4-5 సంవత్సరాలు బ్యాంకింగ్లో జరుగుతున్న సంఘటనలు, వాటి బ్యాంక్స్లో జరిగిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్, వాటిని కంపైల్ చేసి ఒక చిన్న ఎపిసోడ్గా దీంట్లో ఇన్వాల్వ్ చేశాను. కొంతమంది శ్రోతలు 31వ తారీఖు ప్రోగ్రాం తర్వాత ఆ రోజు నేను ఒక ఆహ్వానాన్ని ఇచ్చాను, మీరు ఏవైనా పర్టికులర్ ఇష్యూస్ మీద ఈ ప్రోగ్రామ్స్లో కవర్ చేసి జాతీయవాద దృక్పథంతో దేశానికి కావలసిన పద్ధతిలో అభ్యున్నతికి పాటుపడే వ్యూస్తో ఏవైనా సమస్యల్ని మీరు హైలైట్ చేస్తే వాటి మీద డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్తే, ఇవాళ మనం ఎంచుకున్న ఈ 5 టాపిక్స్ అలా వచ్చినవండి. వాటిలో ఈ కరప్షన్ ఇన్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషలీ ఇన్ ఇండియా అని కొంతమంది స్నేహితులు అడిగారు, శ్రోతలు కూడా మెసేజ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్స్ పొందారు. బహుశా బ్యాంక్ ఎంప్లాయీస్ అయి ఉంటారేమో, లేకపోతే బ్యాంక్ బాధితులన్న అయి ఉంటారు. ఇక్కడ ఏమిటంటే అండి, బ్యాంక్ స్కామ్ను మనము, బ్యాంకులో జరిగే అవినీతిని మనము చర్చించాలన్న ముందు దానికి కారణభూతమైన వ్యాపార దృక్పథాన్ని, వ్యాపారాన్ని, వ్యాపారవేత్తను ముఖ్యంగా మనం మర్చిపోలేమండి. కామన్గా ఏమవుతుందంటే బ్యాంక్ అనేటప్పటికీ దానికి ఒక శాంక్టిటీ వచ్చేస్తుంది. ఏదైనా బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంది, నేను బ్యాంక్ అకౌంట్ ద్వారా ఈ పని చేస్తాను అన్న వెంటనే ఎదుటి వ్యక్తి దాన్ని నమ్మడానికి ప్రయత్నిస్తాడు. నేను నీకు 100 రూపాయలు ఇస్తాను అని ఒక మాట చెప్పడానికి రెవెన్యూ స్టాంప్ పెట్టి దాని మీద 100 రూపాయలు ఇస్తాను అని రాయడానికి చాలా తేడా ఉంది. ఆ రెవెన్యూ స్టాంప్ మీద నేను రాసిచ్చిన దాన్ని మీరు కోర్టు ద్వారా ఎన్ఫోర్స్ చేసి నేను ఇస్తాను ఒప్పుకున్న దాన్ని మీరు తెచ్చుకునే అవకాశము, హక్కు మీకు వస్తుంది. అలాగే ఒక చెక్ నేను ఇచ్చినప్పుడు ఆ చెక్ ద్వారా డబ్బు నేను చట్టపరంగా అయినా పొందగలను అన్న అధికారము నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ద్వారా మనకు వచ్చింది. అంటే ఒక బ్యాంక్ డాక్యుమెంట్ను నేను మీ చేతికి ఇస్తే దాని ఫేస్ వాల్యూ మీద ఆ ఇచ్చిన మనిషి కన్నా ఆ యొక్క బ్యాంకు ముద్ర మీద ప్రజలకు నమ్మకం ఎక్కువ ఉంటుంది. దాన్ని అలుసుగా చేసుకొని 90% స్కామ్స్ బ్యాంకులో జరుగుతాయండి. కరప్షను, ఎవరో డబ్బు అడిగారు లోన్ చేస్తామన్నారు అన్నటువంటివి చాలా కొద్ది మోతాదులో ఉంటాయి, ఉండవని నేను చెప్పను. కానీ బ్యాంకులో వేరే రకాల స్కామ్సే ఎక్కువ ఉన్నాయి భారతదేశంలో. అవి బయటపడ్డప్పుడు వాటి గురించి మనం పేపర్లలో చదవడము, తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సంతానం ఉండడం జరుగుతుంది. ఒక 2 సంఘటనలు నేను దీంట్లో తీసుకుంటానండి. ఇక్కడ ఇవాళ హాట్గా జరుగుతున్న టాపిక్ అగ్రిగోల్డ్. అగ్రిగోల్డ్లో అడ్డగోలుగా డిపాజిట్స్ కలెక్ట్ చేశారు. ఆ డిపాజిట్స్ కలెక్ట్ చేసిన అందరికీ చట్ట ప్రకారం చెల్లుబాటు అయ్యే బాండ్స్ ఇచ్చారు. ఈ అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అందరూ అఫీషియల్గా ఐడి కార్డ్స్ ప్రభుత్వాధికారులతో సహా రిబ్బన్ కటింగ్లు చేస్తూ ఈ యూజర్స్ మీట్స్ పెట్టినప్పుడు పోలీస్ అధికారులు కొంతమంది అంటూ ఉన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చారు. వాళ్ళందరినీ చూసేటప్పటికీ సామాన్య ప్రజ ఏమనుకుంటాడంటే ఇదేదో చట్టపరంగా జరుగుతున్నది, దీంట్లో నేను లాభపడతానేమో అన్న చిన్నపాటి ఆశ వాటిలో చిగురించడం సర్వసాధారణం, సర్వసాధారణం. సో ఇలా చేసి ఇంతింతై వటుడింతై అన్నట్టు కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక కుటుంబం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల నుంచి సేకరించగలిగింది. పోనీ అలా సేకరించి ఆ డబ్బును మళ్ళీ ప్రత్యామ్నాయంగా వృద్ధి చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేసుంటే సమస్య ఉండేది కాదు. ఎప్పుడైతే ఇంగ్లీష్ ఒక సామెత ఉందండి, వెన్ మనీ స్టార్ట్స్ ఫ్లోయింగ్ మంకీయింగ్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ అని. ఈ డబ్బు పెరిగేటప్పటికీ కొంతమంది వ్యక్తుల దురాశ, కొన్ని పరిస్థితులు, సామాజిక రాజకీయ పరిస్థితులు, ఇటువంటి వాటితో ఆ సంస్థ యాజమాన్యానికి చుట్టుపక్కల ఉన్న వ్యవస్థలకు ఏమాత్రం పొరపాటైనా బబుల్ బర్స్ట్ కావడానికి కొన్ని సెకండ్స్ చాలు, చాలా ఎక్కువ సెకండ్స్, చాలా పెద్ద టైం. అటువంటి పరిస్థితిలో ఈ బబుల్ బర్స్ట్ అయిన తర్వాత వెంటనే కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, పరిమితి దాటి ఇంకా పక్క రాష్ట్రాలు కూడా వెళ్ళి ఉండవచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ఈ క్రైమ్ జరిగింది. వితౌట్ ఎనీ ఆథరైజేషన్ ప్రైవేట్ పర్సన్ డిపాజిట్స్ కలెక్ట్ చేశారు, ఇవ్వాల్సిన టైంకు చెల్లించలేకపోయారు, ఆటోమేటికల్లీ ఇది క్రిమినల్ కేసు అయిపోయింది. ఇక ఆ క్రిమినల్ కేసును ప్రభుత్వాలు ఎలా డీల్ చేస్తాయి, అయ్యా ఇది 5-6 స్టేట్స్కు సంబంధించిన విషయము, ఇది నేను హ్యాండిల్ చేయలేను, చక్కగా సిబిఐకి ఇచ్చేస్తాను, వాళ్ళు ఏదో హ్యాండిల్ చేయండి, వాళ్ళ దగ్గర చూడని అంటే అది ఓ పద్ధతిగా ఉండేది. ఈ సమస్య నా చేతిలో ఉంటే నేనేదైనా దీన్ని చేయగలను, ప్రజలకు మేలు చేయడానికి కానీ సొంతంగా లాభపడడానికి కానీ కారణం ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీన్ని ఈ అగ్రికోల్డ్ సమస్యను తన పెట్టుకునే అధికారం. ఆ రోజు అధికారం అంటే స్టేట్లో జరిగింది కాబట్టి పోలీసుకు ఆటోమేటిక్గా అధికారం వస్తుంది. బెస్ట్ సొల్యూషన్ వుడ్ హావ్ బీన్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు సిబిఐ, ఎందుకంటే సిబిఐకి 10 దేశం మొత్తం మీద నెట్వర్క్ ఉంటుంది, అది ఎక్కడ కావాలన్నా ఈ సమస్యను ఒక పద్ధతి ప్రకారం చేయగలదు. ఆక్షన్ వేసి డబ్బు ఇవ్వండి అని చెప్పినా కూడా ఆక్షన్కు కావలసిన ప్రైజ్ రావట్లేదని ఇంకా అమ్మట్లేదు అన్నటువంటి పరిస్థితిలో సమస్యను ప్రభుత్వం చేతిలో నలగ చేసుకుంటుంది. సో ఇక్కడ ప్రభుత్వం మీద డిస్కషన్ కన్నా మనం ఇక్కడ వచ్చి ఏమిటంటే బ్యాంకులో జరిగే స్కామ్ గురించి. ఇన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యి బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతూ బ్యాంకులో మేనేజర్స్కు తెలియకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు, వాళ్ళు చేస్తున్న వ్యాపారం తెలుసు, వాళ్ళు చేస్తున్న పేమెంట్స్ బ్యాంకులో తెలుసు, ఎందుకంటే అన్నన్ని వేల కోట్ల రూపాయలు ఎవ్వరూ నగదు రూపేణా ఎక్కడా మార్చరు. లైన్ మేనేజర్స్ ఉంటారు బ్యాంక్స్లో, వాళ్ళ కింద సీనియర్ మేనేజర్స్, ఇంకా పైన సీనియర్ మేనేజర్స్ ఉంటారు, లైన్ మేనేజర్స్ ఉంటారు, క్లర్క్స్ ఉంటారు, అకౌంటెంట్స్ ఉంటారు. ఒక బ్యాంక్ కాదు, కొన్ని వందల బ్రాంచీలు, పదుల సంఖ్యలో బ్యాంకులు, ఇన్ని బ్యాంకుల్లో ఈ అగ్రిగోల్డ్ ట్రాన్సాక్షన్ గత 7-8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి అనుకుంటాను జరుగుతూ ఉంటే ఒక విజిల్ బ్లోయర్ కూడా, ప్రతి బ్యాంకులో విజిల్ బ్లోయర్ పాలసీ అని ఒకటి ఉంటుందండి, ఆ విజిల్ బ్లోయర్ పాలసీ కింద ఏ ఎంప్లాయీ కానీ వాళ్ళ విజిలెన్స్లో బ్యాంకులో ఏదైనా అన్యాయం జరుగుతుంది అంటే చెప్తే విజిల్ బ్లోయర్ పాలసీ కింద వారికి ప్రొటెక్షన్ వస్తుంది. ఒక్కరూ చెప్పలేదు అని నేను నమ్మను, చెప్పినా దాని మీద యాక్షన్ తీసుకోకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రీజన్స్ బెటర్ నోన్ టు ద పీపుల్ హూ డిడ్ నాట్ టేక్ యాక్షన్. ఇది ఒక రకమైన స్కామ్ అండి, బ్యాంక్స్లో జరిగే అవినీతి, ఇది ఒక పరాకాష్ట. ఇవాళ ఇన్ని గంటల సమయము, ఇంతమంది ఆత్మక్షోభ, ఇంతమంది పేదలు. ఒకడు కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అంటాడు, ఒకడు పొలంలో ఎరువేయడానికి కావాల్సిన డబ్బు అంటాడు. కారణం ఏదైనా పదివేలు 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 పోగొట్టుకున్న వాడు ఏడ్చే ఏడుపు వర్ణనాతీతం. వేల కోట్లు కొల్లగొట్టిన వాడు సంతోషంగా ఉన్నాడు, ఇవాళ్ళు ఇంకా బయట తిరుగుతూ ఉన్నారు, చట్టంలో ఉన్న లూప్హోల్స్ వెతుకుతున్నారండి. ఇక రెండవ రకమైన స్కామ్ బ్యాంక్స్లో జరిగిన దాని గురించి ఆలోచిద్దాం. మల్టీ లెవెల్ స్కీమ్స్, ప్రతి ఒక్కడు బ్యాంకులో అకౌంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పరిధి కంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరిగితే, సేవింగ్స్ అకౌంట్లో 50,000, కరెంట్ అకౌంట్స్లో ఐ థింక్ 3 లక్షలు 5 లక్షలు ఉంది, ఇప్పుడు 10 లక్షలు చేశారనుకుంటాను. ఈ మోతాదులో ట్రాన్సాక్షన్ జరిగితే బ్యాంక్ మేనేజర్ ఇమ్మీడియట్గా హయ్యర్ మేనేజ్మెంట్కు అలర్ట్ చేయాలి. అలా చేయకుండా ఈ మల్టీ లెవెల్ స్కీమ్స్లో అంబే అని ఒకటి, టెలికాలింగ్ వర్క్ ఇస్తామని ఒకటి, రకరకాల స్కీమ్స్తో మీరు 5,000 కట్టండి, మీ కింద లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ 2 వింగ్స్ డెవలప్ చేసుకోండి, మీరు కోటీశ్వర్లు అయిపోతారన్న మార్కెటింగ్ స్కీమ్స్ కొన్ని, ఈ మల్టీ లెవెల్ స్కామ్స్ అన్నీ కూడా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ మొత్తం కూడా బ్యాంక్ మేనేజర్లకు అనుసంధానంలోనే జరుగుతున్నాయి. ఈ బ్రాంచ్కి ఎక్కడో గుడ్గావ్లోనో ఢిల్లీలోనో లూధియానాలోనో చెన్నైలోనో త్రివేంద్రంలోనో హెడ్ క్వార్టర్స్లో అక్కడ అకౌంట్ ఉంటుంది. ఏ గౌహటిలోనో కాశ్మీర్లోనో రాజస్థాన్లో జైపూర్లోనో మధ్యప్రదేశ్లోనో ఇంకే విలేజ్లోనో 1,000 రూపాయలు ఇక్కడ దాంట్లో ఆ డిపాజిట్ చేయించుకున్న బ్రాంచ్లో 1,000 రూపాయలు అకౌంట్లో వేయడం అంటే ఎందుకు అని ఆ మేనేజర్ అడగలేకపోవచ్చు. కానీ ఈ 1,000 1,000 1,000 కోట్ల రూపాయలు సాయంత్రానికి ఒక అకౌంట్లోకి వచ్చేటప్పటికి అక్కడ మేనేజర్కు జరుగుతున్న వ్యాపారం ఏంటి, నా బ్రాంచ్లో ఎందుకు ఇంత డబ్బు ట్రాన్సాక్ట్ అవుతోంది, ఈ కస్టమర్ చేసే వ్యాపారం ఏంటి అన్నటి డ్యూ డెలిజెన్స్ పెట్టాల్సిన బాధ్యత ఆ అకౌంట్ నడుపుతున్న మేనేజర్ పైన, ఆ బ్రాంచ్ పైన, ఆ బ్రాంచ్లోని ఉన్నతాధికారుల పైన ఉంటుంది. కానీ అటువంటివి ఏవి జరగవు. కొన్ని వేల కోట్లు పోగైన తర్వాత ఎక్స్టర్నల్ ప్రెషర్స్తో ఆ డబ్బులో మాకేమిస్తే మేము మిమ్మల్ని తప్పించగలము అన్నటువంటి పరిస్థితులు వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ వ్యక్తులు, ఈ సూడో రాజకీయ నేతలు, కొంతమంది కరప్ట్ పోలీస్ ఆఫీసర్స్, ఇక ప్రభుత్వ యంత్రాంగం కదిలి దాంట్లో నుంచి ఎలా చేయాలి, దాన్ని ఏం చేయాలి, కొన్నిసార్లు శిక్ష పడుతుంది, కొన్నిసార్లు టైం తీసుకొని ప్రజలు మర్చిపోతారు. ఇటువంటి స్కామ్స్, మల్టీ లెవెల్ స్కామ్స్ ఇంకొకటి బ్యాంక్స్లో జరుగుతుందండి. బ్యాంక్స్లో ఇంకో రకమైన వైట్ కాలర్ నేరం కూడా జరుగుతుందండి. ఒక వృత్తిని కించపరచాలన్న ఉద్దేశంతో కాదు, కానీ కొంతమంది బ్రాంచ్ మేనేజర్స్ నాకు పరిచయస్తులేని వాళ్ళు చాలా సీరియస్గా ఒక మాట చెప్పారు, మేము బ్యాంక్స్ ప్రైవేట్ అప్లికేషన్ పెట్టుకుంటామండి, మేము ఆస్తులు ఇచ్చే ముందు లోన్స్ ఇచ్చే ముందు ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి మా దగ్గర ప్యానల్స్లో ఉన్న అడ్వకేట్స్ చాలామంది లీగల్ ఒపీనియన్స్ ఇవ్వడానికే ఆపత్తి చూపిస్తారు, కానీ రికవరీ సూట్స్ ఫైల్ చేయమంటే రారండి బ్యాంకు అని చెప్తారు. సో అక్కడ అది ఇంకొక రకమైన స్కామ్ ఏమో తెలియదు, ఎందుకంటే లీగల్ ఒపీనియన్ లేనిది బ్యాంకు డబ్బులు ఇవ్వరాదు చట్ట ప్రకారం. ఇంకా కొన్ని విషయాలకు వెళ్తే అండి, ఈ బ్యాంక్ ఫ్రాడ్ ఎందుకు పెరుగుతోంది, బ్యాంక్ ఫ్రాడ్కు ఇంకా కొన్ని కారణాలు ఏంటి అని తమిళ బండోపాధ్యాయ గారిని ఒక రిపోర్ట్ రాశారండి, అన్టోల్డ్ స్టోరీ అండ్ ఎ బ్యాంక్ ఫర్ ద బక్ అని, అన్టోల్డ్ స్టోరీ అండ్ ఎ బ్యాంక్ ఫర్ ద బక్, తమిళ బండోపాధ్యాయ గారి ఎక్సైట్ ఇది, ఇంటర్నెట్లో తీసుకున్నాను నేను ఈ ఇన్ఫర్మేషను. దాంట్లో కొన్ని విషయాలు చెప్పారు, చాలా ఆశ్చర్యకరమైన విషయాలు. బ్యాంక్ ఫ్రాడ్లో ఇంకొక 3 రకాల ఫ్రాడ్ ఎందుకు పెరుగుతోంది బ్యాంక్స్లో అన్నదానికి ఆయన చాలా చక్కటి టార్గెటెడ్ ఏరియా చెప్పారండి. బ్యాంక్స్లో ప్రజలకు తెలియకుండా జరిగే ఫ్రాడ్ ఇంకో చోట ఎక్కడ ఉంది అంటే, ద బ్యాంక్స్ వర్ అలెజిడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ లోన్స్ అగేన్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్. Indeed, money was kept with Bank of India in the form of fixed deposits. But it seems that this gentleman was not careful in due diligence when the fraudster approached the bank for posing as a representative of government organization that had kept the fixed deposits. మానవాడు గవర్నమెంట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మీదనే లోన్ తీసుకున్నాడు ఫేక్ పేపర్స్ పెట్టేసి. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ స్కామ్ విచ్ కాస్టెడ్ ఐ థింక్ హ్యూజ్ మనీ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫైల్డ్ ఛార్జ్ షీట్ అగేన్స్ట్ 2 ఎంప్లాయీస్ ఆఫ్ అనదర్ లార్జ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ పేరు చదవదలుచుకోలేదండి ఇక్కడ. ఫర్ సీరియస్ అఫెన్సెస్ ఇంక్లూడింగ్ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ చీటింగ్ ఇన్ కనెక్షన్ విత్ అలెజ్డ్ illegal remittance of around 6000 crores made around 350 accounts. ila internal ga bank lo chaala scheme jarutune dantlo chaala vinta aashcharyam gulpe scheme entante ee account holders government konni subsidies istundandi export subsidies istundu aa export subsidies ichinappudu veellu fake bills tho export chestarandi bayitiki fake bills tho product export chestaru daniki veellu black money convert chestuntaru. అది చేసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ సబ్సిడీ క్లెయిమ్ చేసేస్తారు దాని మీద, బికాస్ దే హ్యావ్ ఫుల్ఫిల్డ్ దేర్ ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్. ఈ సబ్సిడీస్ తీసుకోవడానికి కొన్ని బ్యాంక్స్ సహకరించి అవి కూడా కేసులో ఇరుక్కున్నాయటండి ఈ ఈ రీజన్ ప్రకారం, ఈ రిపోర్ట్ ప్రకారం. ముఖ్యంగా ఇక్కడ మేజర్ కాజ్ కనుక్కున్నది ఫిక్టీషియస్ అకౌంట్స్ వయలేటింగ్ ద సో కాల్డ్ నో యువర్ కస్టమర్ నామ్స్ ఇస్ ద మేజర్ కాజ్. Accounts were manipulated to facilitate foreign exchange transfers and third of the source of money was being transferred from other accounts to these accounts is suspect. Ila ee government subsidies teesesukoni ee fictitious foreign export ivenni kuda deshanni nashta pariche amshalu vaati valla ఈ ఫిక్టీషియస్ మనీ ట్రాన్స్ఫర్ జరిగితే బ్లాక్ మనీ బిల్డ్ అవుతుంది. దాంతో ఒక పర్టికులర్ వర్గం ఎప్పుడూ వృద్ధి చెందుతూ పోతుంది, సామాన్య ప్రజానీకం ఎప్పుడూ పడిపోతూ ఉంటుంది. దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకొక సంఘటన ఇక్కడ చూస్తే, లెట్ మీ జస్ట్ గో త్రూ దిస్ రిపోర్ట్. క్రాస్ సెల్లింగ్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. క్రాస్ సెల్లింగ్, ఈ క్రాస్ సెల్లింగ్ అనేది ఏమిటంటే అండి, యాక్చువల్లీ క్రాస్ సెల్లింగ్ ఈజ్ ద బెస్ట్ మార్కెటింగ్ టూల్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ. కానీ ఈ క్రాస్ సెల్లింగ్ వల్ల ఏం జరుగుతుంది అంటే, బ్యాంక్స్ ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రమోటింగ్ థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ వితౌట్ నోయింగ్ వెదర్ దే ఆర్ జెన్యూన్ ఆర్ నాట్. ఎస్పెషలీ ఇన్సూరెన్స్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్స్టర్ ఇన్వాల్వ్డ్ నౌ విత్ బ్యాంక్స్. బ్యాంక్ మేనేజర్స్ ఆర్ ఫోర్సింగ్ అవుట్ అండ్ అవుట్. లోన్ తీసుకున్నాడు అంటే కస్టమర్ దగ్గర ఖచ్చితంగా బ్రాంచ్ మేనేజర్స్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ను పాలసీల కోసం పంపుతున్నారు. వాళ్ళు ఎక్కడో ఈల్డ్ అయి ఆబ్లిగేట్ అయి లోన్ ఇచ్చిందానికో దేనికో వీళ్ళు వాళ్లకు పాలసీలు కట్టమని చెప్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ర్యాకెట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. బ్యాంక్స్ నేమ్స్ చెప్పదలుచుకోలేదండి, కానీ ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారము మోస్ట్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఓన్లీ. నేషనలైజ్ బ్యాంక్స్లోనే ఇటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వీటన్నిటిలో ఇన్ని వేల కోట్ల రూపాయల్లో చాలా తక్కువ మొత్తం లంచగొండితనంతో క్విట్ ప్రోకోలో జరిగింది, చాలా తక్కువ దీంట్లో. ఇంకొకటి అఫ్ కోర్స్ ఏరియా ఆఫ్ కరప్షన్ అనేది కార్పొరేట్ లోన్స్. అందరు చూస్తూనే ఉన్నాం విజయనాలయ వాక్ విత్ 9000+ crores. Non-performing assets, some lakhs of crores of rupees, third of the bank's money is in NPAs. By NPA management kosam, window dressing. So, ivanni kuda banks lo corruption ko, banks lo jarugutunna nashtalanu tappipinchadaniki chestunna pannullo, ituvanti pannulu chaala unnayi. Naa uddesham, banks mosam chestunnayani cheppadam kaadu, kaani అక్కడ ఉన్న ధనం మటుకు మనది, ప్రజలది. నాకు మీ బ్యాంకులో అకౌంట్ లేకపోవచ్చు, కానీ మీ షేర్లలో ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది భారత ప్రభుత్వానికి చెందినది. దానికి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ప్రతి బ్యాంకు అధికారిపై ఉంది. కాబట్టి దీన్ని బట్టి బ్యాంకుకు నష్టం వచ్చింది అంటే ఇండైరెక్ట్గా నా డబ్బుకు నాకు నష్టం వచ్చినట్లు. సో ఇటువంటి పనులు ఎవరు చేసినా తప్పే. ప్రతి బ్యాంకులో విజిల్ బ్లోయర్ అనే అవకాశం ఉంటుంది. నా అప్పీల్ ఏమిటి అంటే ఫర్ ఎవ్రీ బ్రాంచ్ ఎంప్లాయీ ఎనీ బ్యాంక్ ప్లీజ్ బ్లో సచ్ విజిల్ ఇంటర్నల్లీ విత్ యువర్ ఆర్గనైజేషన్ టు అవాయిడ్ ఎనీ ఆఫ్ దీ స్కామ్స్. అప్పుడు బ్యాంకులు నష్టాల్లో ఉండవండి. జెన్యున్ కస్టమర్కి లోన్ ఇస్తే బ్యాంక్ విల్ బి ఎ సపోర్టింగ్ ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ఎ బిజినెస్. కానీ ఇటువంటి దానివల్ల మనం చేయని తప్పుకు ఎవరో చేసిన తప్పుకు కొన్నిసార్లు మనము శిక్ష అనుభవించాల్సి రావచ్చు, బ్యాంకులు మూతపడే పరిస్థితి రావచ్చు, అమాల్గమేషన్ మర్జర్ ఈ థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ బ్యాంక్స్ కేవలం బ్యాంకింగ్ చేయడానికి ఉన్నప్పుడే వాటి విలువ పెరుగుతుంది. కానీ థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ బ్యాంకుల్లో అమ్మడం మొదలుపెట్టిన తర్వాత బ్యాంక్స్ విల్ బి ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫర్ కమాడిటీస్. బ్యాంకు ఎప్పుడూ డబ్బు వ్యాపారమే చేయాలి, కానీ వేరే వ్యాపారాల్లో దిగడం శ్రేయస్కరం కాదు. ఈ చర్చతో బ్యాంకింగ్ అండ్ దాని మీద ఉన్న కరప్షన్ గురించి ఇవాళ కంక్లూడ్ చేద్దాం. ఇక ఏవైనా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన అంశాలు దీంట్లో లేదు, నేను ఇంకా కవర్ చేయాలని మీరు ఆశించిన అంశాలు ఏమైనా ఉన్నా దయచేసి mindmedia.com వెబ్సైట్లో కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ 1943@gmail.comలో కానీ మీ స్పందన తెలియజేయవచ్చు. నెక్స్ట్ కార్యక్రమానికి నెక్స్ట్ డిస్కషన్ టాపిక్ ప్రొటెక్షన్ ఆఫ్ కౌస్ ఇన్ ఇండియా. దాని మీద వెళ్లే ముందు ఒక 2 నిమిషాల చిన్న విరామం తీసుకుందాం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, April 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాలా కప్పులో తాగాలా అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టేట్ యూంటూ చిత్రం భళారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. Follows on twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, April 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం కార్యక్రమం. బ్యాంకింగ్ లో జరుగుతున్న కరప్షన్ గురించి చర్చా కార్యక్రమం తర్వాత ఇప్పుడు లేటెస్ట్ హాట్ అండ్ బర్నింగ్ టాపిక్ కౌ స్లాటర్ గురించి చాలా వాడివేడి చర్చ జరుగుతుంది. దీని మీద అసదుద్దీన్ ఓవైసీ గారు బీజేపీ స్ప్రెడ్స్ హిందుత్వ వేర్ ఎవర్ ఇట్ సూట్స్ టు దెమ్ అన్న దాని మీద పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందండి. దాంతో మొదలు పెడదాం చర్చ. ఉత్తరప్రదేశ్ స్లాటర్ హౌసెస్ అన్ని క్లోజ్ చేశారు, గుజరాత్లో చట్టాల్లో మార్పు తెచ్చారు, ఇలా రకరకాల ఇష్యూస్ వెళ్తూ ఇక్కడ ఈ ఇంగ్లీష్ పేపర్లో ఉన్న ఎక్సర్ట్ చదువుకుందాం. టేకింగ్ స్ట్రాంగ్ ఎక్సెప్షన్ టు క్లోజింగ్ డౌన్ ఆఫ్ స్లాటర్ హౌసెస్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సెడ్ దట్ వైల్ భారతీయ జనతా పార్టీ హోల్డ్స్ ద కౌ ఇన్ హై రిగార్డ్ ఇన్ ఉత్తరప్రదేశ్, ద పార్టీ కన్సిడర్స్ ఇట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ డెలికసీ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. స్పీకింగ్ అబౌట్ ద క్రాక్ డౌన్ ఆన్ సండే, హీ హైలైటెడ్ ద హిపోక్రసీ ఇన్ బీజేపీస్ యాటిట్యూడ్. వన్ షుడ్ నోట్ దట్ ఇండియా గెయిన్స్ 26,000 crore rupees ఫ్రమ్ బఫెలో మీట్ ఎక్స్పోర్ట్. Out of this, Uttar Pradesh gains 11,000 crore. The government of India promotes buffalo meat exports. Are there? OVC told agency. Even as the Jharkhand government earlier last week issued an order for closure of all illegal slaughterhouses in the state within 72 hours, Gujarat State Assembly on Friday amended its cow protection law, introducing a life term for those slaughtering the animal. 7 illegal slaughterhouses were sealed in Bihar's Rohtas district after the Patna High Court has directed them to be sealed within 6 weeks. In Karnataka too, the Gau Samrakshana Prakoshta and Karnataka Federation of Gosalayas reportedly have demanded 1700 meat shops in the city to be closed, as they are unauthorized. ఈ రిపోర్ట్ మొత్తం చూస్తే ఆయన చెప్తున్నారు ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఇన్ ద స్టేట్ మస్ట్ బి క్లోజ్డ్. ఇల్లీగల్ స్లాటర్ హౌసే కాదండి, ఏ ఇల్లీగల్ బిజినెస్ అయినా క్లోజ్ చేయాల్సిందే. అది మట్కా కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ ఏ స్టేట్లో గవర్నమెంట్ కనుసన్నల్లో దానికి తెలిసిన తర్వాత జరగడానికి లేదు. తర్వాత స్టేట్స్ అసెంబ్లీ, గుజరాత్ స్టేట్ అసెంబ్లీ అమెండెడ్ ద కౌ ప్రొటెక్షన్ లా, ఓకే. బీహార్ రోహ్తాస్ డిస్టిక్లో స్లాటర్ హౌసెస్, ఇన్ 7 ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ వర్ సీల్డ్ ఆఫ్టర్ పాట్నా హైకోర్ట్ డైరెక్టెడ్ దెమ్ టు బి సీల్డ్ విత్ ఇన్ 6 weeks. బీహార్లో నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ లేదు. పాట్నా హైకోర్టు బీజేపీ తరఫున ఉండే జడ్జెస్ కారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఇంకా ఎవరి గవర్నమెంట్ ఉన్నా ఒక హైకోర్టు ఆర్డర్ వచ్చింది అంటే ఒక మాట మాట్లాడకుండా ఇంప్లిమెంట్ చేసి అభిప్రాయ భేదాలుంటే అప్పీల్కు వెళ్ళవచ్చు, అంతేకాని కోర్టును క్రిటిసైజ్ చేసే అధికారం కూడా లేదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలండి, ఎంతసేపు స్లాటరింగ్ కౌ ఎక్స్పోర్ట్ ఆఫ్ బీఫ్ గురించి మాట్లాడుతున్నారే తప్ప అక్కడ ఆ ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ క్లోజ్ చేయించారు అన్న విషయాన్ని మటుకు మీడియా కూడా పైకి తేవట్లేదు. ఇల్లీగల్ స్లాటర్ హౌస్, ఒక సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక్కరు ఒక ప్రశ్న వేశారండి, కాన్స్టిట్యూషన్ ని గౌరవిస్తాము అని పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ప్రమాణం చేసుకొని పార్టీలు స్థాపించుకున్న మనము ఆ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 48 ఏమి చెప్తోందో మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, లేకపోతే ఆర్టికల్ 48 ను మేము విభేదిస్తాం కాబట్టి కాన్స్టిట్యూషన్ ను మేము గౌరవించమని మీరు చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నేశారు. దాని సమాధానం లేదు. అసలు ఒక విషయం మనం అందరం తెలుసుకోవాలి, స్లాటరింగ్ కౌ కాదు, స్లాటరింగ్ ఎనీ ఎనిమల్ ఇస్ బ్యాన్ ఎక్సెప్ట్ సర్టన్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. కొద్ది కాలం క్రితం మనం చూస్తుంటాం, ఒకడెవరో కుక్కను గన్ తీసుకొని కాల్చిపోయేశారు. ది డాగ్ హాస్ బీన్ బ్రూటలీ షాట్. టీవీలో చూపించారు, ఫేస్బుక్లో, వాట్సాప్లో అంతా వీడియో జరిగింది. ద పర్సన్ హస్ బీన్ అరెస్టెడ్ అగేన్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్. దాని మీద మనకు ఒక చట్టం ఉందండి, ఆ చట్టం చాలామందికి ఉందని కూడా తెలియదు అనుకుంటారు. ఈ మాట్లాడే వాళ్ళకు ముఖ్యంగా ఆర్టికల్ 48 కాన్స్టిట్యూషన్లో ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్ మనం డిస్కస్ చేసినాడే మనం అనుకున్నాం. ఫండమెంటల్ రైట్కు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి తేడా ఏమిటంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నది ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు, చేయకుండా ఉండవచ్చు. కానీ ఫండమెంటల్ రైట్ మటుకు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరాల్సిందే. ఈ ఆర్టికల్ 48 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కింద ఒకసారి దాన్ని చదువుతాను. ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ద స్టేట్. స్టేట్ అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మిజోరాము ఇవి కాదండి. స్టేట్ అంటే భారతదేశము. షెల్ ఎండెవర్ టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ ఎనిమల్ హస్బెండరీ ఆన్ మోడర్న్ సైంటిఫిక్ లైన్స్ అండ్ షెల్ ఇన్ పర్టిక్యులర్ టేక్ స్టెప్స్ ఫర్ ప్రిజర్వింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద బ్రీడ్స్ అండ్ ప్రొహిబిటింగ్ ద స్లాటర్ ఆఫ్ కౌస్ అండ్ కాల్వ్స్ అండ్ అదర్ మిల్క్ అండ్ డ్రాట్ క్యాటిల్. పాడి పరిశ్రమ అభివృద్ధికి పనికొచ్చే ఎటువంటి జంతువునైనా కూడా చంపడానికి మన కాన్స్టిట్యూషన్ అనుమతి ఇవ్వదు. అది బఫెలో కావచ్చు, కౌ కావచ్చు, మిల్క్ అండ్ డ్రాట్ క్యాటిల్ పాడికి పరిశ్రమ, పాడి పరిశ్రమకు, వ్యవసాయానికి పనికొచ్చే జంతువును కూడా మనము నశించిపోయేటట్టు చేసే అధికారం మనకు లేదు. దీని బేస్ మీద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అగేన్స్ట్ అనిమల్స్ అని ఒక యాక్ట్ వచ్చిందండి మనకు 26 మార్చి 2001 నాడు. దాని నోటిఫికేషన్ కూడా వేరేజ్ అ డ్రాఫ్ట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ స్లాటర్ రూల్స్. ఆ రూల్స్లో ఖచ్చితంగా చెప్పారు ఎటువంటి జంతువును వధించకూడదు, ఎవరు వధించవచ్చు అని చెప్పారు. దీంతో ఆవు అని కానీ, గేదె అని కానీ, గొర్రె అని కానీ, దున్నపోతని కానీ ఇంకా ఏది లేదండి. ఇక్కడ ఏ జంతువునైనా ఇలా పరిరక్షించాలి. ఆర్టికల్ 3 ఆఫ్ దట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎనిమల్ నాట్ టు బి స్లాటర్డ్ ఎక్సెప్ట్ ఇన్ రికగ్నైజ్డ్ ఆర్ లైసెన్స్డ్ హౌస్. ఏ జంతువునైనా రికగ్నైజ్డ్ ఆర్ లైసెన్స్డ్ హౌస్లోనే దాన్ని వధించాలి. ఎవరు పడితే వాడు ఇల్లీగల్ స్లాటర్ హౌస్ పెట్టి నేను మాంసం అమ్ముతాను అని చెప్పి ఏ జంతువును కూడా సంహరించే అధికారం భారతదేశంలో ఎవ్వరికీ లేదు. నో పర్సన్ షల్ స్లాటర్ ఎనీ ఎనిమల్ విత్ ఇన్ మున్సిపల్ ఏరియా ఎక్సెప్ట్ ఇన్ ఎ స్లాటర్ హౌస్ రికగ్నైజ్డ్ ఆర్ లైసెన్స్డ్ బై ద కన్సర్న్డ్ అథారిటీ ఎంపవర్డ్ అండర్ ద లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. అంటే అటువంటి స్లాటర్ హౌస్లోనే దేనైనా చంపాలి. కొన్ని కేటగిరీస్ వెహికల్స్ ఈ జంతువులను ఇచ్చారండి. నో ఎనిమల్ కెన్ బి స్లాటర్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెగ్నెంట్. నో ఎనిమల్ కెన్ బి స్లాటర్డ్ ఇఫ్ ఇట్ హ్యాస్ అన్ ఆఫ్స్ప్రింగ్ లెస్ దాన్ 3 మంత్ ఓల్డ్. No animal should be slaughtered if it is under the age of 3 months. No animal should be slaughtered unless it has been certified by a veterinary doctor that is in fit condition to be slaughtered. Ante kadukuto unna etuvanti jantuvunu himsichadaniki champadaniki adhikaram ledu. ఆ జంతువుకు 3 నెలల ఆఫ్ స్ప్రింగ్, 3 నెలల కింద దానికి ఏదైనా చిన్న పిల్ల ఇంకో మేమల్ దానికి ఉంది అంటే దాన్ని సంహరించడానికి మనకు అధికారం లేదు. అది చిన్న పిల్ల అయితే దాన్ని సంహరించే అధికారం మనకు లేదు, దాన్ని బాధ పెట్టే అధికారమే లేదు సంహరించిన తర్వాత. ఇవన్నీ కాకపోయినా వెటర్నరీ డాక్టర్ దాన్ని సర్టిఫై చేయాలి, ఇది ఫిట్ కండిషన్ టు బి స్లాటర్డ్ అంటే డాక్టర్ వెటర్నరీ పశు వైద్యుడు ఒకడు వచ్చి దీన్ని స్లాటర్ చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత లైసెన్స్డ్ స్లాటర్ హౌస్లోనే దాన్ని చంపాలి. దీనికి ఎందుకు ఇలా పెట్టారంటే అండి, పర్యావరణాన్ని మనం నాశనం చేస్తున్నాం, గాలి ధూళి నీరు నిప్పు మట్టి మొత్తం నాశనం చేసేసాం. ఇవాళ పులులు సింహాలు లేక వాటి కోసం అభయారణ్యాలు కట్టుకున్నాం. బట్ట మీద పెట్టాను ఒకటి ఉంది, అది అంతరించిపోతున్న జాతిలో వస్తే కర్నూలు జిల్లాలో రోళ్లపాడు దగ్గర దానికోసం ఒక అభయారణ్యం కట్టాం మనం. దాంట్లో ప్రొటెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే అక్కడే వస్తాయి అవి, ఆ ఏరియాలో దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఇలా చాలా చాలా జంతువుల్ని చాలా ఎకో సిస్టమ్స్లో వాటిని ప్రొటెక్ట్ చేస్తూ చట్టాలు చేసుకున్నాం. రోజు నరుక్కుంటూ చంపుకుంటూ పోతే కొన్నాళ్ళకి మనకు జంతువులు కూడా మిగలవు. అదే పరిధిలో ఈ డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే చంపొచ్చు అని చెప్పారు, కానీ ఆ డాక్టర్ కూడా కండిషన్స్ పెట్టారండి. గంటకు 12 జంతువుల కంటే ఎక్కువ డాక్టర్ పరీక్ష చేయడానికి వీల్లేదు. లారీ తీసుకొచ్చి ఈ లారీలో ఉన్నవన్నీ చంపేయచ్చు అని సర్టిఫికేట్ చేయడానికి వీల్లేదు. అలాగని గంటకు 12 ఎనిమల్స్ అంటే రోజుకు 96 ఎనిమల్స్ కంటే ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదు. ఆయన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత 24 గంటల పాటు ఆ ఎనిమల్ను జాగ్రత్తగా దాని మానని దాన్ని బతకనివ్వాలి, ఆ తర్వాతే దాన్ని చంపడానికి అర్హత వస్తుంది. తర్వాత ఒక జంతువును చంపే ముందు దాని కళ్ళెదురుగా ఇంకో జంతువు కనపడుతూ దాన్ని వధించడానికి వీల్లేదు. ఇలా చాలా చట్టాలు ఉన్నాయండి, ఇవన్నీ లీగల్ స్లాటర్ హౌస్లో జరుగుతాయి. ఇక్కడ కౌ ఆర్ సంథింగ్ అని లేదు, దిస్ ఇస్ ద వే లీగల్లీ స్లాటర్ హౌస్ షుడ్ బి కండక్టెడ్. ఇప్పుడు ప్రభుత్వాలు అటాక్ చేసి క్లోజ్ చేస్తున్న స్లాటర్ హౌసెస్ ఏవి అంటే ఇల్లీగల్గా జరుగుతున్న స్లాటర్ హౌసెస్. ఆ ఇల్లీగల్గా జరుగుతున్న స్లాటర్ హౌసెస్లో ధనార్జన ముఖ్యంగా ఉద్దేశంగా పెట్టుకొని క్యాటిల్ మిల్చ్ అండ్ డ్రాట్ క్యాటిల్ అంటే వ్యవసాయానికి పాడి పరిశ్రమకు పనికొచ్చే ప్రొటెక్షన్ లిస్ట్లో ఉన్న ఈ ఆవులను గేదెలను అన్యాయంగా ఇలా చంపుతూ వెళ్తున్నారు, అందుకని వాటిని మోయమంటున్నారు. సరే హిందువులు గోవును పూజిస్తారు, ఇంకొకడు వితండంగా ఏం వాదిస్తాడంటే ఈ స్లాటర్ హౌస్కు గోవులు నమ్ముతున్నదే హిందువులు అంటాడు. ఈ వాదనలన్నీ పక్కన పెట్టేస్తే ఏ దృక్పథంతో ఆవును రక్షించమన్నారంటే Article 48 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకు చెప్తోంది, ప్రొహిబిటింగ్ ద స్లాటర్ ఆఫ్ కౌ కాఫ్ అండ్ అదర్ డ్రాట్ క్యాటిల్ అండ్ మిల్చింగ్ యానిమల్స్. వీటిని రక్షించాల్సిన బాధ్యత రాజ్యాంగం మనకిచ్చింది, వాటిని ఆ రాజ్యాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో ప్రభుత్వం ఈ ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ను మూసేయమంది అంటే ఏమి తప్పు కాదండి, అది ఖచ్చితంగా మూసేయాల్సిందే. ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ను మూయాల్సిందే, దీనివల్ల వ్యాపారానికి నష్టం వస్తుంది, ఇన్ని వేల మందికి ఉపాధి చూపించండి. ఇది ఎలా ఉందంటే అండి, ఆంధ్రప్రదేశ్లో ఒక ఏరియా శ్రీవట్టపురం అని ఉంది, దొంగలందరికీ అక్కడ రీహాబిలిటేషన్ ఏరియా. సో మేము ఇన్నాళ్ళు అరాచకాలు చేస్తూ వచ్చామండి, పాత ప్రభుత్వాలన్నీ మమ్మల్ని అలౌ చేశాయి, మీరు వచ్చి ఏదో కరపెత్తనం చేస్తున్నారు, కాబట్టి మీరందరూ మాకు ఉపాధి చూపించండి, మాకు వచ్చిన పని ఇదే జంతువులు చంపడమే మాకు వచ్చింది అంటే మరి ప్రభుత్వం ఏం చేయాలి? సో దీని మీద అనవసరమైన చర్చ భారతదేశంలో. గుజరాత్లో మీకు కౌ మమ్మీ, ఇంకో చోట ఎమ్మి, ఇది కాదు. మమ్మీ రుచిలో కాదు, ప్రేమలో ఆల్వేస్ ఎమ్మి. మమ్మీ ఈజ్ ఆల్వేస్ ఎమ్మి ఇన్ అఫెక్షన్. అంతేకాని ఆవు ఇక్కడ గోమాత, ఇంకో మీరు అక్కడ చెప్పలేరా అని ఎగతోసే వాదం ఏదైతే ఉందో ఇది రెచ్చగొట్టే వాదం అంటారు. ప్రభుత్వాలు ఇప్పుడు చేస్తున్నది ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ను క్లోజ్ చేయమన్నాయి. వీటి మీద చరిత్రలోకి వెళ్తే అండి, బీజేపీ వాళ్ళ సంగతి వదిలిపెట్టండి. మేనకా గాంధీ ఇప్పుడు బీజేపీలో, ఇంతకు కాంగ్రెస్ వాదే. మేనకా గాంధీ ఫైల్డ్ కేసు ఇన్ సుప్రీం అగేన్స్ట్ స్లాటర్ హౌస్. ఈద్గా స్లాటర్ హౌస్ నుంచి 13,000 లీటర్ల రక్తాన్ని ప్రతిరోజు యమునా నదిలోకి పంపిస్తున్నారు. అక్కడ జంతువుల కాకసెస్ అన్ని తీసుకొచ్చి బయట పారేస్తున్నారు, అంటే వితౌట్ ప్రాపర్ రామిఫికేషన్ ఆఫ్ ద మీట్. ఆ మిగిలిపోయిన వ్యర్థాలన్నీ బయట పారేసి వల్చర్స్ వచ్చి దాని మీద కూర్చునే పరిస్థితి తలెత్తింది. అటువంటి టైంలో దీన్ని ఆపండి అని సుప్రీంకోర్టుకు వెళ్ళారండి. సుప్రీంకోర్టు వాటన్నిటినీ ఆపేసింది. 2,500 పశువులను వధించడానికి వాళ్ళ పర్మిషన్ ఉంది, కానీ అక్కడ కొన్ని వేల 2,500 కొన్ని పదుల రెట్లలో ప్రతిరోజు ఈ హత్యాకాండ సాగుతోంది. సో పర్యావరణానికి ఎక్కడ హాని జరిగినా రాజ్యాంగం ఆ హక్కునిచ్చిందండి, దాన్ని పరిరక్షించే హక్కు. ఇదే ఉదాహరణకు వస్తే మన దగ్గర అల్ కబీర్ రుద్రారం విలేజ్ దగ్గర ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఖచ్చితంగా రిపోర్ట్ రాసింది. దీనివల్ల పాడి పరిశ్రమకు వ్యవసాయానికి కావలసిన పశువుల లభ్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ మెదక్ జిల్లాలో ఈ పశువులు అంతరించిపోయే అవకాశం ఉంది అని రిపోర్ట్ రాస్తే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని పర్మిట్ చేసింది, ఓవర్ రైడ్ చేసి. సుప్రీంకోర్టులో కూడా దాని మీద ఒక జడ్జిమెంట్ వచ్చింది, మీరు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో పశు సంపద మెదక్ జిల్లాలో ఎలా ఉందో మీరు చూసి మాకు రిపోర్ట్ ఇవ్వండి అని జడ్జిమెంట్ వచ్చింది. సో ఎక్కడ ఈ గోవధ కాదండి, గోవధ కాదు, గోవంశ చంపుతున్నా. ఎంత ఇన్హ్యూమేన్ గా చంపుతున్నారు అనే దాని మీద మనం మాట్లాడితే మనుషుల్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది. అది ఉద్దేశం కాదు. ఇక్కడ ఆర్టికల్ 48 ప్రకారం రాజ్యాంగంలో పాడి పరిశ్రమకు, పంటకు, వ్యవసాయానికి పనికొచ్చే, తర్వాత పాల సరఫరాకు పనికొచ్చే ప్రతి ఒక్క జంతువును కాపాడాల్సిన బాధ్యత, దాన్ని ప్రొహిబిట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ఏ ప్రభుత్వమైనా అది చేయలేదు అంటే దాని పని నుంచి అది పారిపోతుందని చెప్పాలి, కానీ ఏదో అజెండాను పెట్టడం కాదండి. ఎవ్రీ గవర్నమెంట్ మస్ట్ ఇంప్లిమెంట్. దీని మీద ఇంకొక చిన్న ఇష్యూ తీసుకుని మనం వీ విల్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఐటమ్. దీంట్లో 1 మినిట్ లెట్ మీ పుల్ దిస్ పేపర్. కౌ స్లాటర్ ఇన్ ఇండియా ఈజ్ హిస్టారికలీ అ సబ్జెక్ట్ ఆఫ్ ఎ టాబు బికాస్ కౌ ఈజ్ అ ట్రెడిషనల్ స్టేటస్ యాజ్ అ రెస్పెక్టెడ్ క్రీచర్ ఆఫ్ గాడ్ ఇన్ హిందూయిజం. దీన్ని మళ్ళీ మతంతో కలిపి రెచ్చగొట్టడానికి చేస్తున్న వాదులు మాట్లాడే మాట ఇది. డైరీ ప్రోడక్ట్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ హిందూ కల్చర్. హిందూ కల్చర్లోనే కాదండి, డైరీ ప్రోడక్ట్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. అమెరికాతో సహా, లండన్తో సహా, ఆస్ట్రేలియాతో సహా రకరకాల పాలు, 4% మిల్క్, 2.5% మిల్క్, 1% మిల్క్, లో ఫ్యాట్ మిల్క్, నాన్ ఫ్యాట్ మిల్క్, పాలు ముక్క ఒక చుక్క పాలు లేనిది రోజు గడవదు. అది హిందువులకు మాత్రమే కాదు, ఆవు పాలు బలిష్టమైనవి, బలమైనవి. మనకు దొరక్క మనం గేదె పాలు తాగుతున్నాం, కానీ అమెరికా లాంటి దేశంలో మిల్క్ అంటే కౌ మిల్కే. అమెరికాలో హిందువులే కౌ మిల్క్ తాగుతున్నారా? లేదు. మిల్క్ ఈజ్ కౌ మిల్క్ ఇచ్చే మిల్చింగ్ అండ్ పాడి పరిశ్రమకు పనికొచ్చే జంతువు, అది మనకు సహాయకారిగా ఉంటుంది ఏజెస్ నుంచి, తరాల నుంచి. పరోపకారం కోసమే ఆవు పాలిస్తోంది అని సుభాషితాల్లో కూడా మనం చదువుకుంటాం. అటువంటి ఆవును గౌరవించమని చెప్పడం హిందూ మతం అక్కర్లేదండి, ఎవరైనా దాన్ని గౌరవించవచ్చు. కొంతమంది యానిమల్ లవర్స్తో నేను మాట్లాడుతుంటాను, ఎవరికైనా బీపీ బాగా పెరిగింది అంటే ఏదైనా పెట్ యానిమల్తో వెళ్ళి ఆడుకుంటే వాళ్ళ బీపీ తగ్గిపోతుందండి, కాస్త మనసు ప్రశాంతంగా అవుతుంది. ఎందుకంటే ఆ జంతువులు అలా రెస్పాండ్ అవుతాయి మనం ప్రేమించినప్పుడు. సింహాన్ని పులిని చూస్తే మనం భయపడుతుంటాం, ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూస్తే వాళ్ళు వెళ్ళి దాంతో ఆడుకుంటుంటారు లోపల. ప్రేమిస్తే ప్రేమించడం తప్ప ఇంకోటి తెలియని జీవి జంతువు. ప్రేమించిన దాన్ని కూడా స్వార్థానికి వాడుకోగల జీవి మనిషి. సో ఇక్కడ హిందూయిజంతో సంబంధం లేదండి. పాలు మనకు డైరీ ప్రోడక్ట్, కానీ ఒక ట్యాబు ఉంది మన దగ్గర. ఈ ఒక మతానికి ముడేసేసామంటే ఇక దాని ఆచారాలు వ్యవహారాలన్నీ పక్కన పెట్టి బయట యుద్ధం చేసుకోవచ్చు. అసలు పరిస్థితి వదిలేసి కొత్త సమస్య మొదలవుతుంది. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో కౌ స్లాటర్ మీద ఇంకా లాస్ రాలేదండి. ఆ స్టేట్స్ బెంగాల్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్, సిక్కిం ఆర్ ద స్టేట్స్ దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్ యెట్. భారతదేశంలో చాలా పనులు స్వాతంత్రం వచ్చిన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతున్నా ఇంకా కొన్ని పనులు అన్ని రాజ్యాల్లో మనం ఇంకా చేయలేదు. సగం మంది సగం కాదండి 90% మంది జనాభాకు అసలు సెవెన్ సిస్టర్స్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. మహారాష్ట్రలో మనిషి ఎలా ఉంటాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడు చెప్తాడు, పంజాబ్లో ఎలా ఉంటారు అంటే వాళ్ళ కల్చర్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడు చెప్తాడు, ఆంధ్రప్రదేశ్లో మనుషులు ఎలా ఉంటారు అంటే మద్రాసి కైసారత అంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నవాడు కానీ ఢిల్లీలో ఉన్నవాడు కానీ చెప్తాడు. కానీ సగం మంది జనాభాకు సెవెన్ సిస్టర్స్లో ఉన్న మన భారత సోదరుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది అంటే మోర్ దెన్ 70% చెప్పలేరండి. అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఇటువంటి ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ తీసుకొచ్చి ఇక్కడ మమ్మీ అక్కడ ఎమ్మీ అని మాట్లాడడానికి మటుకు దీన్ని వాడుకుంటాం మనం. పక్క అవకాశవాదం తప్ప ఇంకోటి కాదండి. నువ్వు ఇష్టంగా తింటే తినవచ్చు. వేగన్స్ అని ఉన్నారండి కొంతమంది. కొన్ని తెగలు ఉన్నాయి ప్రపంచంలో. డైరీ ప్రోడక్ట్స్ కూడా తినరు, చెట్టు నుంచి పండును కూడా తీసుకొని తినరు. అది కింద పడితే తీసుకొని తింటారు వాళ్ళు, అది వాళ్ళ ఆచారం. సో ఎవరి తిండి ఎవరి తిప్పల మీద ఇంకొకళ్ళు కామెంట్ చేయాల్సిన అవకాశము అవసరము ఎవరికి ఉండదు. రాజ్యాంగం ప్రకారం మనం రాసుకున్న విధుల్లో ఆవును రక్షించండి అని చెప్పిన విధి ఉంది అంటే ఏ ప్రభుత్వమైనా దాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు 100కి 100 పాళ్ళు చట్ట ప్రకారం సరి అయిన వ్యవస్థనే. సో ఈ కామెంట్స్ చేసే వాళ్ళందరూ ఈ ఎమ్మీ మమ్మీ ఆలోచించాల్సింది ఏమిటి అంటే నాకు రాజ్యాంగం మీద గౌరవం ఉందా లేదా అన్నది ముందు తేల్చి చెప్పాలి. 2005 అక్టోబర్ 26 తారీఖు సుప్రీంకోర్టు ఈ యాంటీ కౌ స్లాటర్ లాస్ మీద క్వశ్చన్ చేస్తే వాటన్నిటినీ కాన్స్టిట్యూషనల్లీ దే ఆర్ వ్యాలిడ్ అని చెప్పిందండి. ఇన్ఫ్యాక్ట్ ఎవరీ స్టేట్ 7th షెడ్యూల్లో దీనికి ఉంది, ఖచ్చితంగా ఈ స్లాటర్ హౌసెస్ను నియంత్రించాలి, జంతువుల మీద క్రూయల్టీ అగెన్స్ట్ యానిమల్స్ మస్ట్ బి స్టాప్డ్. ఇంకొకటి అండి, మీట్ ఎక్స్పోర్ట్ వల్ల మేము 26,000 కోట్లు నష్టపోతున్నాము, దాంట్లో 11,000 కోట్లు ఉత్తరప్రదేశ్ వస్తుంది అని చెప్తున్న వాళ్ళకి తెలియాల్సిన విషయము, యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ మీట్ ఎక్స్పోర్ట్ పాలసీ ఇన్ ఇండియా ద ఎక్స్పోర్ట్ ఆఫ్ బీఫ్ మీట్ ఆఫ్ కౌ ఆక్సన్ అండ్ కాఫ్ ఇస్ ప్రొహిబిటెడ్. సో నువ్వు ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అంటే స్మగ్లింగ్ యాక్టివిటీ జరుగుతున్నట్టే. ఓన్లీ ఎక్స్పోర్ట్ ఆఫ్ మీట్ కాదండి, కౌస్ కెనాట్ బి ట్రాన్స్పోర్టెడ్ అక్రాస్ ద స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ ఆల్సో. 36,000 ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి అగేన్స్ట్ ఓన్లీ 3,600 లీగల్ స్లాటర్ హౌసెస్ యాజ్ ఆఫ్ 2004. ఈ స్లాటర్ హౌసెస్ ఎక్కువగా చెన్నై అండ్ ముంబై సిటీస్లోనే ఉన్నాయి, ఎందుకంటే అక్కడి నుంచి అక్కడే సముద్రంలో ఎక్స్పోర్ట్ చేసి పారేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 3,100 ఇల్లీగల్ అంటే ఎర్స్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, 3,100 ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ అగేన్స్ట్ 6 లైసెన్స్డ్ స్లాటర్ హౌసెస్ ఇన్ ద స్టేట్ 2013 లెక్కల ప్రకారం. అంటే ప్రభుత్వాల కింద 3,100 లైసెన్స్ స్లాటర్ హౌసెస్ ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేదండి, ఇష్యూనే ఉండేది కాదు. ప్రభుత్వాల ముద్దు నిద్ర కింద 6 లైసెన్స్డ్ స్లాట్ హౌసెస్ ఉన్న రాష్ట్రంలో 3,000 పైచిలకు ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్ ఉన్నాయి అంటే కాన్స్టిట్యూషనల్గా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని ఆలోచించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉందండి. దెన్ మీట్ ఎక్స్పోర్ట్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద పాలసీ ఇన్ ఇండియా. ఎక్స్పోర్టింగ్ ఆఫ్ బీఫ్ ఇస్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఇండియా. 2012లో 3,643 మెట్రిక్ టన్స్ బీఫ్ ఎక్స్పోర్ట్ అయినట్టు ఒక అంచనా అండి. అంటే అదంతా ప్రభుత్వాల నిద్రతో లేకపోతే హ్యాండ్ ఇన్ గ్లవ్ పద్ధతిలో జరిగిందా, వాటిని ప్రశ్నించాల్సింది పోయి ఈ ఎమీ మమీ కామెంట్స్ చేసిన వారికి విన్నవారి విజ్ఞతకే నేను వదిలేస్తాను. నెక్స్ట్ ఐటెంకి వెళ్లే ముందు ఒక 2 నిమిషాల విరామం తీసుకొని యమరంజుగా సాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గురించి చర్చిద్దాం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అనంతమైన కాలంలో మొదట కళ్ళు తెరిచి ప్రపంచానికి కళ్ళు తెరిపించిన నాగరికత మనది. ఈ నాగరికతకు ప్రాతిపదిక ధర్మం. ఈ సాంకేతిక యుగంలో కనుమరుగవుతున్న సంప్రదాయాలను మళ్లీ జాగృతం చేయాలన్న అభిలాషతో మీ ముందుకు తెచ్చిందే సంస్కృతి సౌరభం కార్యక్రమం. చక్కటి సూక్తులు, గీతాసారం, భారతీయ విజ్ఞాన శాస్త్రం వంటి విభిన్న అంశాలను చతుర్భాషా పండితులైన శ్రీ చెరుకు రామ్మోహన్ రావు గారు ఇందులో మనకు అందిస్తారు. రండి, మనల్ని మన మూలాల్ని మనం తెలుసుకుందాం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరంలో, తప్పకుండా వినండి.
నమస్తే, నేను మీ విద్యా రాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం సుమతి శతకంలోని ఒక ఆణిముత్యం. నవరస భావాలంకృత కవితా గోష్ఠియును మధురగానంబును తాన వివేకికి ఎంత చెప్పిన చెవిటికి సంకూదినట్లు సిద్ధము సుమతి. ఈ పద్యం యొక్క భావము, కావ్యమునకు శోభ తెచ్చు నవరసములు 9 రకాలు: శృంగార, హాస్య, అద్భుత, కరుణ, రౌద్ర, భీభత్స, వీర, భయానక మరియు శాంతరసములు. ఈ నవరస భావాలు కల కావ్యము అలంకరించబడిన కవిత్వ ప్రసంగము కాని మనోహరమైన పాటలును తెలివిలేని వారికెంత తెలియజేసినను చెవిటివాడికి శంఖమునూదినట్లే నిరర్థకమగును. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు iOS యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం, నేను మీ రేవంత్ ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం కార్యక్రమం. కరప్షన్ గురించి, ప్రొటెక్షన్ ఆఫ్ క్యాటిల్ గురించి, వాటి చట్టాల గురించి గత 60 నిమిషాలుగా మనం చర్చిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముఖ్యమంత్రి గారి కొత్త మంత్రివర్గము, దాని చుట్టూ చేసుకున్న కొన్ని సంఘటనలతో జాతీయవాద దృక్పథంలో నా ఆలోచనలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇది దయచేసి ఒక పబ్లిసిజం చేయడం కోసం చేస్తున్న ప్రోగ్రాం కాదండి. భారతీయులమైన మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగానికి అనుగుణంగా పాలన చేస్తాము అని మనం ముందుకొచ్చినప్పుడు దాని ప్రకారం మనం నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీద ఉంది. వెళ్ళినప్పుడు చూస్తూ ఊరుకుంటే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం చెడిపోతుందండి. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏమిటి? సైలెన్స్ ఆఫ్ ఎన్ ఎలైట్ ఈజ్ మోర్ డేంజరస్ టు ద నేషన్ దాన్ ద డీడ్స్ ఆఫ్ ఎ ట్రైటర్. దుష్టాచారుడైన దుర్జనుని కంటే నిష్క్రియుడైన సజ్జనుని వల్ల దేశానికి చేటు. దుర్జనోకే దుష్క్రియత సే జాదా సజ్జనోకే నిష్క్రియత సే భారత్ కో ఖతరా హై. ఈ ఉద్దేశం ప్రకారం నిష్క్రియుడైన సజ్జనులు మనం అందరం అండి. దాని గురించి గొంతు ఎత్తడానికి ఇష్టపడం. అందుకనే మన వల్ల దేశానికి నష్టం. అందుకే పోయినసారి డిస్కషన్లో మనం మాట్లాడుకున్నాం, భారతదేశం బాగు చేయాలి అంటే ఎవరో రారు, ఎక్కడి నుంచో బాగు చేయరండి, అద్దం ముందు నిలబడి అడగండి, ఒకడు కనపడతాడు మీకు, వాడిని అడగండి దేశం ఇలా అవుతుంది ఏం చేయమంటావు నన్ను అండి, వాడు చెప్తాడు మీకు ఏం చేయాలో. మిర్రర్ ముందు నిలబడి అడగండి. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? మంత్రివర్గంలో మార్పులు, ఐదుగురికి ఉద్వాసన, 11 మందిని ఆవాహన. తప్పులేదండి, చట్ట ప్రకారమే జరిగింది. 15% మంది వరకు ఎమ్మెల్యేల సంఖ్యలో 15% మంది మంత్రులను నియమించుకునే అధికారం ముఖ్యమంత్రి గారికి ఉంది. చట్ట ప్రకారం వారు అంతమంది మంత్రుల్ని పెట్టుకోవచ్చు. ఎవరిని మంత్రిగా పెట్టుకోవచ్చు? ఎవరినైనా పెట్టుకోవచ్చు. అక్కడ కూడా చట్టం ఏమీ అడ్డం చెప్పలేదు. అపోజిషన్ పార్టీలో నాకు నచ్చిన వ్యక్తి ఈ పని చేయడానికి సమర్థుడుగా ఉన్నాడు అంటే ఆ అపోజిషన్ పార్టీలో వ్యక్తి ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అయితే ఆ క్వాలిటీస్ అవతల ఉండాలి. కండువా కప్పించి పెట్టుకోవడం తప్పండి, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది వాళ్ళకి. నిజంగా నీకు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఏ నేత అయినా అంత ప్రయోజకుడు, అంత గొప్ప ఆదర్శ వ్యక్తి, ఆ పని చేయగల సమర్థుడు ఉన్నాడు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీరు మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీ అక్కర్లేదండి. ఏ ఎలక్షన్ గెలవకుండా నారాయణ గారిని, వారి అబ్బాయిని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా తెచ్చుకున్నారు. పార్టీలోనే ఉండక్కర్లేదండి. ఒక కామన్ మ్యాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేసే అవకాశం రాజ్యాంగం మనకు ఇస్తోంది. కాబట్టి ఎవరిని మంత్రులుగా తీసుకున్నారు అన్న దాంట్లో అస్సలు పొరపాటు లేదండి. దాని గురించి పొద్దున్నుంచి టీవీలో చర్చ చూస్తున్నాను. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, మా మనుషులు ఉన్నారా? ఆఖరుకు ఒక పాలిటీషియన్ ఎంతవరకు వెళ్ళారంటే మీ పార్టీలో ఆడవాళ్ళ గాజులు వేసుకున్నారా అన్నాడు. అంటే స్త్రీకి ఆ గౌరవం ఇస్తున్నామా మనము అని వెంటనే అడిగితే ఆ మాట వెనక్కి తీసుకున్నారు. అతను మీ పార్టీలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళ చేతులకు గాజులు వేసుకున్నారా అని అడిగాడండి ఒకడు, ఒక లీడరు. వెంటనే అందరూ తగులుకున్నారు. ఏ స్త్రీకి గౌరవం ఇవ్వవా అంటే సారీ అండి నేను దాన్ని వెనక్కి తీసుకుంటున్నా అన్నాడు. అటువంటి వ్యవస్థ పొద్దు నిన్నటి నుంచి ఇదే టీవీలో గొడవ మీరు కూడా చూస్తూనే ఉంటారు. జాతీయవాద దృక్పథంలో పెద్ద ప్రమాదం అండి అది. ఇకపోతే నిరాశ నిస్పృహ మంత్రివర్గ ఆశావహులు ఉన్నారు, వాళ్లకు మంత్రిలో అవకాశం రాలేదు. ఎందుకంటే ఇదంతా వ్యాపారం అండి. అవకాశం రాలేదు, రాకపోతే ఒకళ్ళు నేను సొంత పార్టీ పెడతాను, ఒకళ్ళు సీనియర్లను మర్చిపోయారని ఇంకొకళ్ళు, ఇవన్నీ సరే, ఇవి కూడా తప్పు లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక తండ్రి 10 రకాల బట్టలు తీసుకొచ్చి, 10 రకాల కలర్స్ ఉన్న చొక్కాలు తీసుకొచ్చి ఇంట్లో ముందు పెట్టిన తర్వాత ఒకడికి ఎర్ర చొక్కాని వస్తుంది, ఒకటి పచ్చ చొక్కాని వస్తుంది, ఒకటి నీలం చొక్కాని వస్తుంది, అందరూ తీసుకున్న తర్వాత ఆఖరి వాడికి నాకు నచ్చింది వాడు ఎవరో తీసేసుకున్నాడు నాకు రాలేదన్న బాధ ఉంటుంది. అది తప్పు లేదండి రాజ్యాంగం ప్రకారం, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. ఆ నిరాశ నిస్పృహను అంతర్గత ప్రజాస్వామ్యము అని చెప్పి బయటికి చెప్పుకొని టీవీల ముందు నేను ఇంకో కొత్త పార్టీ పెడతాను నేను అలిగెళ్ళిపోతాను, అది కూడా తప్పు లేదండి, అది కూడా ఓకే. ఇక్కడ 2 తప్పులు జరిగాయండి, వాటి మీద మనం చర్చిద్దాం. మొట్టమొదటి తప్పు ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం శాసనసభ్యుల్ని టీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మార్చి వాళ్ళు రాజీనామా చేయకుండా వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తే ఇదే ముఖ్యమంత్రి గారు ప్రపంచాన్ని ఏకం చేశారు ఆ రోజు. నువ్వు తప్పు చేస్తున్నావు, రాజకీయ విలువల్ని నాశనం చేస్తున్నావు, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నావని అన్నారు. ఇవాళ వీళ్ళ చర్చ ఎలా ఉందంటే అండి, 2 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసినప్పుడు అది తప్పు లేదు, ఏ కోర్టులు కూడా ఖండించలేదు కాబట్టి మేము సరైంది అనుకుంటున్నాం, ఇప్పుడు మేం చేస్తున్నామన్న చందాన్ని ఉందండి. ఇక వెంకయ్యనాయుడు గారు చెప్తారండి 30 రోజుల లోపల పదవి పోయేటట్టు చట్టం మార్పు తేవాల్సిన అవసరం ఉందంటారు, కానీ ఈ మాట నేను 10 సంవత్సరాల నుంచి వింటున్నాను. యాంటీ డిఫెక్షన్ లాలో డిఫెక్ట్ అయిన తర్వాత వాళ్లకు ముందు పదవి ఆ ఎలక్షన్ చెల్లదు అన్న చట్టం తీసుకురావాలని 10 సంవత్సరాలు నేను వింటున్నాను. అది రాదు, ఇది జరగదు. ఎందుకంటే అది ఇది జరిగితే హర్క్యులిస్ ఒకప్పుడు యుద్ధం చేశాడండి 100,000 సంవత్సరాల క్రితం. ఎవరి తరఫునైతే యుద్ధం చేశాడో వాడు వెళ్ళి రాజ్యాన్ని కుమ్మకైపోయి ఇంకోటితో రాజ్యాన్ని పంచుకున్నాడు. హెర్క్యులిస్ అడిగిన ప్రశ్నకు రాజు సమాధానం చెప్తాడు, సైనికులు యుద్ధం చేసి యుద్ధాలు గెలుస్తారు, రాజులు రాజ్యాల్ని స్థాపిస్తారు, సైనికుడు రాజ్యం స్థాపించలేడన్నారు. అలా ఇవన్నీ కూడా ఈ చట్టాలన్నీ కూడా అవసరానికి వాడుకోవడానికి ఎలా పనికొస్తాయనే చూస్తున్నారు తప్ప రాజ్యాలు పని రావట్లేదు. ఇవాళ పొద్దున ఒక బీజేపీ పార్టీ వాళ్ళతో ఒకళ్ళతో నాకు ఒక డిస్కషన్ జరిగింది. అక్కడ అంటే ఒక చిన్న స్థాయి లీడర్స్ వీళ్ళందరూ, బీజేపీ కూడా ఇదే చేస్తోంది కదా, ఎలక్షన్లో గెలవ పార్టీలో 400 మంది సీట్లు వచ్చినా ఒక్క మనిషి కూడా ఉత్తరప్రదేశ్లో దొరక్క ఆదిత్యనాథ్ గారిని తీసుకొచ్చి పెట్టారు, మనోహర్ పారికర్ గారిని అక్కడి నుంచి తెచ్చి గోవాలో ముఖ్యమంత్రిగా పెట్టారు, మరి వాళ్ళకు లేరా ఇక్కడ అన్నారు. ఇక్కడ ప్రశ్న అది కాదు, ఎవరినైనా తెచ్చి ముఖ్యమంత్రి చేసుకోవచ్చు, ఆ మనిషి 6 నెలల లోపల గెలిచి రావాలి, లేకపోతే కౌన్సిల్ ఉంటే కౌన్సిల్ ద్వారా రావాలి. కాబట్టి అక్కడ తప్పు, రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు. సరే వాళ్ళ పార్టీలో మనిషిని తెచ్చుకున్నారు, వాళ్ళ వాళ్ళ చేతికి ప్రజలకు పెద్ద బాధ్యత పెట్టారు, ఏ 250 సీట్లతోనో గెలిచేసి జస్ట్ బేర్ మెజారిటీ వచ్చింటే అక్కడ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసేవారేమో మోదీ గారు, లేకపోతే గోవాలో లాగా 4 బయటి వాళ్ళని తీసుకొచ్చి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని తయారు చేస్తే అక్కడ ఉన్నవాడు హ్యాండిల్ చేయలేడేమో, అనవసరంగా మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే అపవాద మూట కట్టుకోవాల్సి వస్తుంది, ప్రభుత్వంలో గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అంటూ ఫామ్ చేస్తే దాన్ని 5 ఏళ్ల పాటు ప్రజలకు మంచి పాలన ఇవ్వాలన్న ఆలోచన లీడర్ కుండి ఉండవచ్చు. దానికోసం ఒక సీనియర్నో సీజన్డ్ పాలిటీషియన్నో కాస్త గట్టిగా మొండిగా ఉండేవాడినో లేకపోతే ప్రూవెన్ సీజన్డ్ పాలిటీషియన్నో తీసుకొచ్చి, అయ్యా నువ్వు ఈ పని పెద్ద బాధ్యత మనకు అప్పచెప్పారు, ఏదో ముందు ఒకళ్ళు పంపిద్దాం అనుకున్నాము కానీ పెద్దవాడు వచ్చాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాబట్టి నేను పంపిస్తున్నా కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయని చెప్పడంలో కూడా రాజ్యాంగ ప్రకారం తప్పు లేదు. కానీ ఇక్కడ 2019 ఎలక్షన్ల కోసం ఈ మంత్రివర్గాన్ని కూర్పు చేస్తున్నాను, నాకు ఓట్లు రాలేదు కాబట్టి ఆ ఏరియాలో నేను ఈ ఎదుటి పార్టీ వాళ్ళని లాక్కొచ్చి వాళ్ళకి ఇక్కడ నేను మంత్రి పదవి ఇస్తున్నాను అనడం ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనండి. ఇక సోషల్ జస్టిస్ అన్న పదాన్ని పొద్దున ఒక లీడర్ చెప్తున్నారు, చంద్రబాబు గారు పాటించినంతగా సోషలిస్ట్ ఎవరు పాటించరు అని. అది ఒక పెద్ద ఇష్యూ చేసేసారండి ఇక్కడ. సామాజిక న్యాయం, ఖచ్చితంగా సామాజిక న్యాయం జరగాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. సామాజిక న్యాయం అంటే ఇద్దరిని ఒక కులంలో నుంచి ఉన్న వాళ్ళని ఇద్దరిని తప్పించి ఇంకో ఇద్దరిని దాంట్లో కూర్చోపెట్టడాన్ని సామాజిక న్యాయం అనరండి. సామాజిక న్యాయం జరగాలి అంటే జనాభా నిష్పత్తి రేషియోలో ఏ జనాభాకు ఎక్కువ అవసరం కావాలో అక్కడ దానికి సరిపోయిన వనరు కల్పించే వ్యక్తి ఎవరైనా అక్కడ కూర్చొని చేసినప్పుడు సామాజిక న్యాయం జరుగుతుంది. కానీ ఒక పార్టీలో సామాజిక న్యాయం కింద ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడికి మంత్రి పదవి ఇస్తే సామాజిక న్యాయం పొరపాటున కూడా జరగదండి. పాలకులు సామాజిక న్యాయాన్ని పాటించాలి అంటే ప్రయోజకుణ్ణి మంత్రి పదవిలో కూర్చోబెట్టి ఆ సమాజానికి సామాజిక నిష్పత్తిలో ప్రభుత్వ వనరులను నిష్పక్షపాతంగా ఏది ఆశించకుండా ఆ వనరులను వాళ్ళకు ఉపయోగించగలిగినప్పుడు సామాజిక న్యాయం జరుగుతుంది. లేకపోతే స్వార్థ సామాజిక వాదం బలపడుతుంది. సపోజ్ ఉదాహరణకు ఒక వ్యక్తి, నాకు ఒక సామాజిక వర్గంలో మిత్రులే లేరు అనుకోండి, బహుశా ఒక ఉదాహరణకు నా ఓటు చేతిలో ప్రభుత్వం ఇస్తే నేను ఆ సామాజిక వర్గంలో నుంచి మనిషినే తేలేకపోతే నేను సామాజిక న్యాయం చేయనట్టేనా? ఆ సామాజిక వర్గానికి ఉన్న సమస్యల్ని తెలుసుకొని దానికి కావలసిన నేను ఏర్పాటు చేసి ఆ సామాజిక వర్గంలో ఉన్న రుగ్మతలను కానీ లేకపోతే దానిలో ఉన్న సమస్యలను కానీ తీర్చినప్పుడు నేను సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది. కానీ నాకు ఈ సామాజిక వర్గంలో మనుషులే లేరు కాబట్టి ఎవరో ఒకరిని బయట నుంచి పట్టుకొచ్చి ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తాను, నాయన నువ్వు దోచుకొని తిను రెండేళ్ల పాటు సరిపోతుంది అంటే సామాజిక న్యాయం జరగదండి. సో ఈ విషయంలో ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ రెండో విషయం ఎక్కడ జరిగిందంటే వారసులను తీసుకొచ్చే దానికోసం మంత్రివర్గ విస్తరణ జరిగిందన్నట్టే కనపడుతోంది తప్ప ఖచ్చితంగా ఎవరినైనా తీసుకురావచ్చండి, మీ వారసుడు రాజు కాకూడదు అన్న నిబంధన లేదు. ప్రజారంజకంగా పాలించేవాడు ఎవరు ఉన్నా, మన భారతదేశంలో ఇంకా రెండు టర్ములే ఉండాలి అని లేదు. అందుకనే 16 ఏళ్ళు 18 ఏళ్ళు, నేను 18 ఏళ్ళ ముఖ్యమంత్రి, నేను 20 ఏళ్ళ ముఖ్యమంత్రి, నేను 16 ఏళ్ళ ప్రధానమంత్రులు మనకున్నారు. రాజ్యాంగం అలౌ చేస్తుంది కాబట్టి మీరు రావచ్చు, కానీ దాన్ని సాధించడం కోసమే మీరు ప్రత్యామ్నాయాలను తయారు చేసుకోవడం అనేది ఖచ్చితంగా ఇంకొకటి హక్కును కాలరాయడమే అవుతుంది. దాంట్లో అనుమానం లేదు. దీంట్లో ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ఫాలో అవుతున్నట్టే కనపడుతుంది. తెలంగాణలో జరుగుతున్నది అదే. సో ఇంకొక విషయం అండి, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడ జరుగుతోంది అన్న దాని మీద నిన్న ఒక 3 రోజుల క్రితం హైకోర్టులో ఒక మంచి తీర్పు వచ్చిందండి. ఆయేషా మీరా మర్డర్ కేసు, సత్యం బాబు నిర్దోషి అని హైకోర్టు తీర్పు చెప్పిందండి. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏం ఆలోచిస్తుందంటే, మేము దీన్ని అపీల్ చేస్తాము, మేము చేయాల్సిన పని మొత్తం మేము చేశాము, మా డ్యూటీ మేము చేశాము, మేము తప్పు చేయలేదు, ఇలా ఎందుకు తీర్పు ఇచ్చిందో మాకు తెలియదు, కోర్టు తీర్పును మేము కామెంట్ చేయడానికి మాకు అర్హత లేదు, కానీ దీన్ని మేము అపీల్ చేసే హక్కు మాకుంది, అపీల్ చేయడానికి ప్రయత్నిస్తాము, మేము అన్యాయంగా ఎవరిని ఇరికించలేదు అని పోలీసు వాళ్ళ వాదన. సరే, వాళ్ళు ఇరికిచ్చినా ఇరికించకపోయినా వాళ్ళ వాదన అది. ఒక నిమిషానికి పోలీసు వాళ్ళు రైట్ అనుకుందామండి. ఇప్పుడు వీళ్ళు అపీల్ చేయాలి అంటే ప్రభుత్వం వాళ్లను పర్మిట్ చేయాల్సిందే కదా. హోమ్ మినిస్టర్ పర్మిషన్ లేకుండా హైకోర్టు జడ్జిమెంట్ను సుప్రీంకోర్టుకు, పోలీస్ అయితే పర్సనల్ కేసు కాదుగా, ప్రభుత్వం తరఫున వెళ్ళాల్సింది కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళు అపీల్కు నాడు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు విషయాలు ఇక్కడ గమనించండి క్లియర్గా. నా చేతిలో ఫిబ్రవరి 27, 2008 హిందూ పేపర్ ఉందండి. దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చున్న చాలామంది ఎమ్మెల్యేల ఫోటోలు కూడా ప్రముఖంగా ఉన్నాయి. చాలామంది అదర్ పొలిటికల్ పార్టీ లీడర్స్తో సహా ఉందండి ఈ ఆర్టికల్. ఒక చిన్న 2 నిమిషాలు ఐ టేక్ లిబర్టీ టు రీడ్ దిస్. ఇంక్లూడింగ్ బీజేపీ, టీడీపీ, సిపిఐఎం, సిపిఐ, ఎంఐఎం, బీజేపీ ఎక్స్ప్రెసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అట్ జానారెడ్డి గారు, అప్పుడు హోమ్ మినిస్టర్ అండి. ద రేప్ అండ్ మర్డర్ ఆఫ్ అయేషా మీరా రాక్డ్ ద అసెంబ్లీ ఫర్ ఎ సెకండ్ టైమ్ ఇన్ 10 డేస్ విత్ ద అపోజిషన్ పార్టీస్ క్వశ్చనింగ్ ద ఇన్ఆర్డినేట్ డిలే ఇన్ క్రాకింగ్ ఇట్. ప్రొటెస్టింగ్ అగనెస్ట్ ద ఇన్డిఫరెన్స్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ పోలీస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐఎం, సిపిఐ, ఎంఐఎం అండ్ బీజేపీ వాక్డ్ అవుట్ ఎక్స్ప్రెసింగ్ డిస్సాటిస్ఫాక్షన్ అట్ ద రిప్లై గివెన్ బై ద హోమ్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్. Rashing the issue during the question hour, Devineni Uma Maheshwarrao of TDP faulted the police for registering a case under 302 without looking into the charge of rape. He also questioned the delay in sending the body for post-mortem. Syed Pasha Kadri of MIM said it is clearly a conspiracy where every attempt was made by the police to wipe out evidence. CPIM floor leader Nomal Narasimhayya accused the police for suppressing the fact. CPI floor leader Chada Venkat Reddy wanted the government to appoint expert committee. Deputy leader Telugu Desam Party Devendra Gowd said the murder appeared to be a handiwork of a psychopath. Denying the opposition charges, Jana Reddy said the government would not hesitate to look into the charges of delay. Intervening during the reply, the then Chief Minister Y.S. Rajasekhar Reddy denied police apathy in probing the case and referring to an incident of the actor Pratyusha murder case in 2002, he said police initially registered a case under 172 and later have altered it. సరే ఇక్కడ కూడా అదే చెప్పారు. ప్రత్యూష కేసులో మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు 172 సెక్షన్ కింద బుక్ చేసి తర్వాత ఆల్టర్ చేశారు, అలాగే మేము ఇప్పుడు 302 పెట్టినా రేపు ఇన్వెస్టిగేట్ చేసి మారితే మేము ఇంకోటి చేస్తామని. ఇక్కడ సెక్షన్ ఏది పెట్టారన్న దానికన్నా అండి, ప్రభుత్వంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ సోకాల్డ్ లీడర్స్ అందరికీ సత్యం బాబు నిర్దోషి అని తెలిసింది. ఓకే, వీళ్ళందరూ నేను పేరు చెప్పదలుచుకోలేదు కానీ ఆ రోజు ఒక మంత్రి గారి మనవణ్ణి కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారని ఓపెన్గా కామెంట్స్ చేశారు. అంటే వీళ్ళందరికీ దోషి ఎవరో తెలుసా? ఇవాళ దోషులు ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టేది లేదు అని మహిళా కమిషన్ తరఫున అన్నపనేని రాజకుమారి గారు ఇవాళ టీవీలో చెప్పారు. ఒక పక్క సత్యం బాబు అనవసరంగా 9 ఏళ్ల శిక్ష అనుభవించాడు కాబట్టి వాడికి ప్రభుత్వ సాయంతో 50 లక్షలు ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి అని కాంగ్రెస్ నేతలు అడిగారు. ఇవన్నీ విషయాల్ని కలిపి చూస్తే టీడీపీ లీడర్స్కు సత్యంబాబు నిర్దోషి అని ఆ రోజు చెప్పారు, సరే కోర్టు వాడిని దోషి అన్నది, జైల్లో పెట్టారు, 9 ఏళ్ల తర్వాత హైకోర్టు నిర్దోషి అన్నది, బయటకు వచ్చాడు, చాలా సంతోషం. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఈ అబ్బాయికి న్యాయం జరగాల్సిందే, దోషి ఎంతవాడైనా వదిలిపెట్టేది లేదు, నేను శిక్షించడానికి ప్రయత్నం చేస్తానని తను మాటిచ్చారు, అది సంతోషమే. ప్రభుత్వం వాడిని ఆదుకోవాల్సిందే, అతనికి డబ్బు ఇవ్వాల్సిందే, అతని ఉద్యోగం ఇవ్వాల్సిందే, అతని డిగ్రీ కూడా చదువుకున్నాడు జైల్లో ఉండి, అతను మంచి బాలుడు, అతను సాయం చేయాలి అని కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, అది సంతోషమే. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళ బాధ ఏ ప్రభుత్వం తీర్చాలండి? ఎవరు నేరం చేశారో మాకు తెలుసని మీరు 10 ఏళ్ల క్రితం గగ్గోలు పెట్టారు అసెంబ్లీలో. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మిమ్మల్ని ఏమి ఆపుతోంది? కేసు రీఓపెన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి శిక్షించడానికి దోషి ఎవరో మీకు తెలిసినప్పుడు మిమ్మల్ని ఏది ఆపుతోంది? మీరిప్పుడు సుప్రీంకోర్టు అప్పీల్ వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా? అసలైన ముద్దాయిని, అసలైన దోషిని శిక్షించడానికి కేసు రీఓపెన్ చేస్తారా? తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ వరకు దాని మీద ఎవరు మాట్లాడరండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దళిత సంఘాల ఐక్యత వర్ధిల్లాలి అన్నారు. చాలా సంతోషం అండి, దళిత సంఘాల ఐక్యత వర్ధిల్లి, దళిత సంఘాలు కాదు భారత ప్రజల ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే సత్యం బాబు అగైన్ రోహిత్ వేములలాగే చెప్తున్నాను, దళితుడే కావాల్సిన అవసరం లేదండి, నిర్దోషి ఎవరిని ఇరికిచ్చినా తప్పే. అందులో పేదవాడిని ఇరికిస్తే వాడు దళితుడైనా అగ్రవర్ణాల వాడైనా మహమ్మదీయుడైనా ఎవరైనా తప్పు తప్పే. భారత ప్రజల ఐక్యత వర్ధిల్లాలి, మా 125 కోట్ల మందిలో ఏ ఒక్కడి మీద నువ్వు అన్యాయంగా కేసు పెట్టినా ప్రభుత్వం తాట తీస్తాను అన్న ప్రజల ఐక్యత వర్ధిల్లాలి అంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఒక దళిత వర్గాల ఐక్యత ఎందుకండి? ప్రజలందరూ కలిసి పనిచేయాలి ఇటువంటి విషయాల్లో. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మైండ్ మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తున్నది, దీంట్లో మీ ఆలోచన ఏంటి? సుప్రీంకోర్టుకి వెళ్తారా? మీరందరూ మాకు దోషులు ఎవరో తెలుసు అని ఆ రోజు గగ్గోలు పెట్టినందుకు మీరు ఆ దోషం తీసుకొచ్చి మీరు శిక్ష పడేలా మీరు కన్విక్షన్ కోసం ప్రయత్నం చేస్తారు. ముందు దాన్ని తేల్చండి సార్, దాని మీద కమిటీ వేయండి ముందు. ఆ సమాధానం దొరకలేదు. ఇంకొక విషయం అండి, చంద్రబాబు గారు నిన్న ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ పత్రికా ప్రకటనలో పార్టీలో అంతర్గత క్రమశిక్షణ, పార్టీలో క్రమశిక్షణకు మారుపేరు, తెలుగుదేశంలో ఇటువంటివి నేను సహించను, చాలా సంతోషం. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట తూచ తప్పకుండా పార్టీని దారిలో పెట్టాల్సిన బాధ్యత గల నాయకుడు చెప్పే మాటలే. కానీ ఆ మాటల వరకు తీసుకుంటే జాతీయవాద దృక్పథానికి సరిపోతుంది. ఎందుకంటే లోకల్ ఏరియాలో గట్టి లీడర్ ఉన్నప్పుడు, ఫౌండేషన్స్ గట్టిగా ఉన్నప్పుడు దేశం బాగుపడుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? బోండా ఉమా గారు అలిగి కాపుల గొంతు కోసారు మీరు అని మాట్లాడారు. వెంటనే ఆక్రోశం ఆపలేక చంద్రబాబు గారు వెంటనే నువ్వేం చేస్తావో, నువ్వు ఎన్ని భూములు కబ్జా చేసావో నాకు తెలుసు, నీ చిట్టా నా దగ్గర ఉంది అన్నారు. ముఖ్యమంత్రి గారు, ఒక మంత్రి యొక్క చిట్టా మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మీ దగ్గరున్న ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే గారి చిట్టా మీ దగ్గర ఉంది అన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటి సార్? మంచి లీడర్గా పేరు తెచ్చుకున్న మీరు ఇటువంటి వాళ్ళని ఎండకట్టండి సార్. ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయండి మన దగ్గర, టైం ఏమో చాలా అయిపోయింది. ఇక ఒక్క టాపిక్ కవర్ చేసి ఇంకో టాపిక్ని నెక్స్ట్ ఫ్రైడేకి తీసుకెళ్దాం. స్టేట్ ఆఫ్ బీజేపీ విల్ టేక్ ఇట్ టు ఫ్రైడే. ఒక 2 మినిట్స్ వి విల్ జాయిన్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ 2 మినిట్స్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం, April 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Hi everyone, this is your playback singer Bhagavi Pillai and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అనంతమైన కాలంలో మొదట కళ్ళు తెరిచి ప్రపంచానికి కళ్ళు తెరిపించిన నాగరికత మనది. ఈ నాగరికతకు ప్రాతిపదిగా ధర్మం. ఈ సాంకేతిక యుగంలో కనుమరుగవుతున్న సంప్రదాయాలను మళ్లీ జాగృతం చేయాలన్న అభిలాషతో మీ ముందుకు తెచ్చిందే సంస్కృతి సౌరభం కార్యక్రమం. చక్కటి సూక్తులు, గీతాసారం, భారతీయ విజ్ఞాన శాస్త్రం వంటి విభిన్న అంశాలను చతుర్భాషా పండితులైన శ్రీ చెరుకు రామ్మోహన్ రావు గారు ఇందులో మనకు అందిస్తారు. రండి, మనల్ని మన మూలాల్ని మనం తెలుసుకుందాం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దాని మీద వచ్చే ప్యారడీ సంఘటనలు అవన్నీ మనకు సుపరిచితమే. వ్యంగ్యాస్త్రాలకు ఇది సమయం కాదు, కానీ కొన్ని సంఘటనలు చూస్తే యూట్యూబ్లో వీడియోస్ చాలా ఉన్నాయి. మనమే కాదండి, అసెంబ్లీలో ఉన్న మన ఎమ్మెల్యేలు మంత్రులే నవ్వాపుకోలేక నవ్వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న చర్చల గురించి మనం మాట్లాడడానికి, అక్కడున్న మనుషుల్ని మనము నిందించడానికి మనకు హక్కు లేదండి. చర్చలో జరుగుతున్న కొన్ని అంశాలను మనం ఖచ్చితంగా మన వాయిస్ వినిపించే హక్కు మనకుందండి. అగైన్ కొన్ని సంఘటనల గురించి మనం మాట్లాడితే సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుంది. కొంతమంది వ్యక్తుల గురించి పర్సనల్గా మనం కామెంట్స్ చేస్తే సభా హక్కుల ఉల్లంఘన కిందకి కూడా వస్తుంది. కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు పర్సనల్ కామెంట్స్ తప్ప ఇంకోటి చెయ్యని మన అసెంబ్లీని చూస్తే ఏ హక్కులు ఉల్లంఘించబడుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిపక్ష నేత ఎప్పుడో 12వ తరగతి చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ చేయించమన్నాడని ఎవరినో కొట్టారన్న కేసు ఉంది అన్నది ఇవాళ అసెంబ్లీలో అప్రస్తుతమైన విషయం అండి. నాకు ప్రస్తుతమైన విషయము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం జరిగిన కేసు కాదు. జంబ్లింగ్ విధానం 30 ఏళ్ల క్రితం మొదలు పెట్టబడ్డదా లేకపోతే ఇవాళ మొదలు పెట్టారా, ఆ రోజు సెంటర్ క్యాన్సిల్ అయితే ఇంకో సెంటర్లో రాశారా అన్నది కూడా నాకు అప్రస్తుతం అండి. నాకు కావాల్సిన విషయము ప్రజల సొమ్ము 500 కోట్లు కొట్టేసి ఐపీ పెట్టి దాచుకున్న మనిషిని బయటికి తేవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది, ప్రజలకు న్యాయం చేయడానికి ఎందుకు దాని మీద చర్చ జరగట్లేదు, కొన్ని 1000 కోట్లు ప్రజల సొమ్ము కొట్టేసి చట్టాలను అడ్డుపెట్టుకొని ఎలాగైనా బయటపడాలా అని చూస్తున్న వ్యాపారవేత్తల్ని శిక్షించడానికి ప్రభుత్వం అక్కడ డిస్కషన్ ఎందుకు చేయట్లేదు. ఎంతో పవిత్రంగా జరిగే విద్య అభ్యసించాలనే విద్యాలయాల్లో వెదవది 10వ క్లాస్ పేపర్ లీక్ కావడం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. లీక్ అయితే అయింది, దాన్ని ఇప్పుడు టెక్నికల్గా లీక్ అంటారా మాల్ ప్రాక్టీస్ అంటారా అన్నటువంటి టెక్నికల్ డిస్కషన్ పెట్టి గంటలు మనం ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నామో అర్థం కావట్లేదండి. నేను చాలా షోస్లో చూశానండి, జీఆర్ఏ జీమాట్ టాఫిల్ రకరకాల పరీక్షలు బయట దేశాల్లో జరుగుతున్నాయి, మన దేశంలో జరుగుతున్నాయి, వాటి పేపర్లు లీక్ కావు. సరే, వాళ్ళందరంటే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందండి. ఐఐటి పేపర్ లీక్ అయిందని ఎక్కడన్నా విన్నారా అండి? ఐఐటి అంటే ఎంట్రన్స్ గురించి కాదు మాట్లాడేది నేను. బిట్స్ పిలానీలో పేపర్ లీక్ అయిందని విన్నారా? సెంట్రల్ యూనివర్సిటీస్లో పేపర్ లీక్ అయిందని విన్నారా? ఎప్పుడు ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పేపరే ఎందుకు లీక్ అవుతుంది? జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇన్ని 150, 200, 300 ఇంజనీరింగ్ కాలేజెస్ను కలిపి పరీక్షలు చేస్తోంది. జేఎన్టీయు పేపర్ ఎప్పుడైనా లీక్ అయిందని విన్నామా? మరి ఈ ఇంటర్మీడియట్కు టెన్త్ క్లాస్కు ఏంటి రోగం వచ్చింది? ఎందుకు ఈ పేపర్ గురించి, ఈ ఎంట్రన్స్ గురించి, ఇంజనీరింగ్ ఎంసెట్ పేపర్లు ఇవే ఎందుకు లీక్ అవుతాయి? దాని మీద చర్చించండి సార్. ఇది స్టింగ్ ఆపరేషనా లేకపోతే మోటివ్గా ఎవరైనా చేశారా, దాని గురించి ఆలోచించండి సార్. ఆ సమాధానం ప్రజలకు చెప్పండి సార్. దీంట్లో పేపర్లు దొంగిలిచ్చి, పేపర్లు తెచ్చి, మార్కులు ఎవరికి లాభం చేయాలని ఎవరు ఆలోచిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బయటపెట్టండి సార్. ఎవరి ఆస్తులు ఎంత ఉన్నా, ఏ రాజకీయ నాయకుల ఆస్తులు ఎంత ఉన్నా, ఎవరు ఎంత దోచుకున్నారు అన్న చర్చను, సవాళ్ళు ప్రతి సవాళ్ళతో అమూల్యమైన ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని నడపండి సార్. విద్య వ్యాపారం అనే సీజనల్ బిజినెస్గా తయారైందండి ఇది. డిసెంబర్ నుంచి మొదలవుతాయండి ఎంట్రన్స్, ఎంట్రన్స్ కోచింగ్. 3 నెలల్లో కోచింగ్ తీసుకొని ఎంట్రన్స్కు తయారు కావాలి అంటే 2 ఏళ్ల చదువు మాకు ఎందుకు పెట్టారండి ఇంటర్మీడియట్లో? 2 ఏళ్ళు చదివిన చదువు ఎంట్రన్స్కు పనికిరాదు, ఇది ఆ పరీక్షకే పనికొస్తుంది. దానికోసం మీరు మళ్ళీ 3 నెలలు ప్రయత్నం చేయాలి. ఇంకో ఫార్మాట్లో ఇది ఉంటుంది అంటే ఆ ఫార్మాట్ మాకు 2 ఏళ్ళు ఎందుకు నేర్పరండి? ఇవన్నీ విషయాలు పక్కన పెడితే 10th క్లాస్ 10 లక్షల మంది పాస్ అయ్యారంటే ఈ 10 లక్షల మందిలో ఒక 2 లక్షల మంది డాక్టర్లో, ఇంజనీర్లో, లేకపోతే ఒక 50,000 మంది డాక్టర్లో తయారవుతారని మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు, 20 సంవత్సరాల ప్యాటర్న్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ వ్యవస్థను వృద్ధి చేయండి సార్. భారతదేశంలో 10 లక్షల మంది డాక్టర్లు తయారైతే మనకు వచ్చే నష్టం లేదు సార్. పక్క దేశాలకు వెళ్ళి మనం వైద్యం చేసి డబ్బు సంపాదించుకొని మనం దేహి అనకుండా బతకొచ్చండి. ఎంతసేపు రిస్ట్రిక్టెడ్ లిమిటెడ్ సీట్స్, వాటిని ఎంతకు నేను అమ్ముకోవచ్చు? ప్రైవేటు కళాశాలలతో ప్రభుత్వం చర్చలు, పీజీ మెడికల్ సీట్స్ 10 రెట్లు పెంచమని అడుగుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యం, 3 రెట్ల వరకే పెంచగలనన్న ప్రభుత్వం, ఇవ్వండి వార్తలు. 50 లక్షల కోటి రూపాయలు కట్టి డాక్టర్గా చదవాల్సిన స్తోమత ఎంతమంది ప్రజలకు మీరు కల్పించారండి? ఎంతమంది విద్యార్థులు ఇవాళ నేను మెడిసిన్ చదవగలను, మా నాన్న ఫీజు కట్టగలడు అని ఎంతమంది విద్యార్థులకు మీరు భరోసా ఇచ్చారండి? ఎంతసేపు మధ్యాహ్నం నేను ఫ్రీగా భోజనం పెడతాను, గురుకుల పాఠశాలలో ఫ్రీగా చేరుస్తాను, నీ సామాజిక న్యాయం చేస్తాను, నీకు కావాలంటే ఇంజనీరింగ్లో చేరు, మెడిసిన్లో చేరు, ఫీజులు నేను కడతాను, తర్వాత నీకు ఉద్యోగం రాకపోతే ఉద్యోగం నన్ను అడగద్దు, నువ్వు ఏదన్నా చేసుకొని బతుకు అనడానికి మమ్మల్ని తయారు చేశారా? వీటి మీద చర్చించాలండి అసెంబ్లీలో. సరే, ఇటువంటి సంఘటనలు, ఈ సీజనల్ బిజినెస్, ఈ సెంట్రల్ ఎగ్జామినేషన్ సిస్టమ్, వీటి మీద చర్చ గంటలు గంటలు సాగుతుందండి. ఇంకొక రోజు దీని మీద చర్చ తీసుకుందాం ఖచ్చితంగా. యాక్టివ్ కాలర్స్ ఉంటే చర్చ ఇంకా రసవత్తరంగా సాగుతుందండి. ప్రజల ఆలోచనలు తెలుస్తాయి మనకు. వింటున్న శ్రోతలందరినీ ఈ దృక్పథంతో సమస్యల్ని చూడండి మీరు. మీలో తేజం పుడుతుంది, మీలో ప్రశ్నించే జ్వాల రగులుతుందండి. ఆ జ్వాల మహాప్రళయంగా తయారవుతుంది, ఇటువంటి రాజకీయ వ్యవస్థను సమూలంగా మారుస్తుందండి. ఇకపోతే కొద్దిగా డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఫ్యూచర్ ఆఫ్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే ఒక కాలర్ మళ్ళీ మెసేజ్ పెట్టారు సార్. మీరు దీన్ని కొంచెమన్నా బ్రౌజర్ వెళ్ళవద్దని ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఒక 5 నిమిషాల్లో న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే తప్పకుండా ఈ సిచ్యువేషన్ను నెక్స్ట్ ఫ్రైడే డిస్కషన్లో, 7వ తారీఖు డిస్కషన్లో తప్పకుండా దీన్ని మళ్ళీ బ్రౌజ్ చేస్తాను. ఒక చిన్న సంఘటన ఇవాళ మార్నింగ్ ఎన్టీవీలో చూస్తున్నానండి. వర్ల రామయ్య గారు టీడీపీ నుంచి, బీజేపీ నుంచి ఒక లీడర్ ఉన్నారండి. అంతమంది ఎదురుగా టీడీపీ ఉండగా బీజేపీ హోస్ట్ అడిగారండి, బీజేపీ సొంతగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బలపడడానికి ప్రయత్నిస్తోందా? టీడీపీ నుంచి ఖచ్చితమైన ఆన్సర్ వచ్చిందండి, టీడీపీ ఇక్కడ ఉండగా బీజేపీ ఆ సాహసం చేయలేదు అన్నారు. బీజేపీ లీడర్ సైలెంట్గా కూర్చున్నారండి. ఏం సంకేతం పంపిస్తోంది బీజేపీ ప్రజలకు? ఒక వ్యాక్యూమ్ ఏర్పడిందండి. ప్రాంతీయ పార్టీల హవాతో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒకేవైపు పోలరైజేషన్ జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన సమితి, తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీతో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయిందండి. అదర్ సైడ్ ఇంత మంచి అవకాశాన్ని బీజేపీ వాడుకోకుండా టీడీపీ ఇక్కడ ఉండగా ఆ సాహసం బీజేపీ చెయ్యదు అని చెప్పినా సైలెంట్గా కూర్చున్న బీజేపీ నిద్ర లేవాలండి. ఈరోజు బీజేపీ పార్టీ పరంగా దానికి లాభం వస్తుందా నష్టం వస్తుందా నాకు అనవసరం అండి. జాతీయవాద సిద్ధాంతం బలపడాలి అంటే బలమైన జాతీయ పార్టీ దేశాన్ని పాలించే స్థాయిలో ఉండాలి. అది కాంగ్రెసా, బీజేపీయా, కమ్యూనిస్టా, ఇంకొకళ్ళ నాకు అనవసరం. ఒక బలమైన పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడే జాతీయవాదం బలపడుతుంది, జాతికి రక్షణ దొరుకుతుంది, అంతర్గత శత్రువులు నశిస్తారు, భారతదేశ సార్వభౌమాధికారం, భారతదేశ జెండా ప్రపంచ సమాజంలో రెపరెపలాడుతూ ఉంటుంది. దానికి ఇవాళ్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పైకొచ్చి మళ్ళీ ఆ స్థాయిలో తీసుకురాగలదని నెక్స్ట్ 10-20 సంవత్సరాల్లో అయితే ఆశ లేదండి. ఇవాళ బీజేపీ కనుక తనకున్న పొజిషన్ను నిలబెట్టుకోలేకపోతే, ఎందుకంటే బీజేపీకి ఇంతవరకు 2వ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర లేదండి, ఇటువంటి పొరపాట్లతో ప్రాంతీయ పార్టీల మోచేతి కింది నీళ్లు తాగేటువంటి పరిస్థితి నుంచి తలెత్తుకుని బయటికి వచ్చే పరిస్థితి బీజేపీకి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో లేకపోతే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను మళ్ళీ ఏ సంకీర్ణ ప్రభుత్వాలో, ఏ సంకీర్ణ రాజకీయాల్లో వచ్చి ఇంకొక కుక్కలు చింపిన విస్తరిగా భారతదేశం తయారయ్యే అవకాశం ఏర్పడుతుందే తప్ప ఆ ఉద్దేశంతో నేను బీజేపీని గట్టిగా ఉండాలి అని అడుగుతున్నాను. అది బీజేపీ గట్టిగా ఉన్నా, కాంగ్రెస్ గట్టిగా ఉన్నా, కమ్యూనిస్ట్ గట్టిగా ఉన్నా నాకు ఒకటే, నా దేశానికి, నా భారతదేశానికి బలమైన జాతీయ పార్టీ అండ మొత్తం 29 రాష్ట్రాలకు కావాలి. ఆ జాతీయ పార్టీ అండ స్వార్థ ప్రయోజనాలతో 4 ప్రాంతీయ పార్టీలతో కలిపిన అలయన్స్లో ఉన్న గవర్నమెంట్ పనికిరాదు. 20-22 సంవత్సరాల చరిత్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, UPA 1, UPA 2, SCAM 1, SCAM 2, SCAM N మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి స్కాములతో, అంతర్గత కుమ్ములాటలతో జాతి భద్రత ఏమవుతుంది అన్న ప్రశ్న మనలో రాకముందు ఇవాళ్ళ కాస్త ప్రత్యామ్నాయంగా కనపడుతున్న బలమైన జాతీయ పార్టీగా కనపడుతున్న బీజేపీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో నిద్ర లేవకపోతే ఈ సువర్ణ అవకాశం మళ్ళీ జాతికి దొరకదు. బీజేపీ గట్టిపడి ఒక జాతీయవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నాబోటి వాడు సంతోషిస్తాడు. బీజేపీ గట్టిపడి మళ్ళీ ఒక సంకుచిత భావంతో ఒక మతవాదమా, మత ఛాందసవాదాన్ని ఏర్పాటు చేస్తే భారత పౌరుడు ప్రతిసారి మోసపోతున్నట్టు నాబోటి వాడు ఇంకోసారి మోసపోతాడు. అంతకు తప్ప జరిగేది ఏమీ లేదు. సమయం మించిపోతుందండి. మళ్ళీ 7వ తారీఖు శుక్రవారం 9:30 మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి సునీల్ గారు సౌండ్ ఇంజనీర్గా సహాయ సహకారాలు అందించారు. శ్రోతలకు, సునీల్ గారికి ప్రత్యేకంగా మధ్యలో మెసేజెస్ పంపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం 9:30 ఏడవ తారీఖు మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరంలో. ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నులా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం. April 3, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.